ஸ்ரீமகாகணாதிபதயே நமஹ, ஸ்ரீமஹாசரஸ்வத்யை நமஹ, ஸ்ரீசிவாய விஷ்ணுரூபாய குரவே நமஹ, சிவாய விஷ்ணுரூபாய குரவே நமஹ, ஸ்ரீமஹாகாளி மஹாலக்ஷ்மி மஹாசரஸ்வதீஸ்வரூப ஜெகதம்பாயை நமஹ. விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஷ்டாபி நயத்ர பூஹு த்ரிதிவதோப்யுச்சைரதஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யாம்ருதாயந்தவஹ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினே தீரே சுரை சேவியதே சா காசீ திரிபுராரி ராஜநகரீ பாயாத பாய ஜகத் ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபிருந்தம் வாராணசீநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபஜே. ஓம் நம புண்டரீகாட்ச பாக்ஷ்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்வந்தயாதியா விஷ்ணோ ஜிஷ்ணுவாதி சுரவந்தித மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் த்வத்வாக் பவான்யனுதினம் ந புனர் பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்யர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி. தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மமமதிராஸ்தம் தவ சரணயுகளே. டுண்டிராஜம் கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே. தேவராஜ சேவியமான பாவனங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்திரமிந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோரூபாம் சிவப்ரியம் சாரதா சாரதம்போஜ வதனாவதனம்புஜே சர்வதா சர்வதாஸ்மாக்கம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் விஷயே பவரோகிணம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. யாசம் வசிஷ்ட நப்தாரம் சிக்தே பௌத்திர மகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத்பாதசங்கரம் லோகசங்கரம் அஜானாம் ஜாஹ்னவீதீர்த்தம் விஜயாதீர்த்தம் விவேகினம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீதீர்த்தமாஸ்ரீ. ஸ்ரீ ஸ்ரீ பரமஹம்ச பரிவிராஜகாச்சாரிய பாரதீதீர்த்த மகாஸ்வாமி வாரி ஸ்ரீச்சரணமுலக்கு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதி சுவாமி வாரி சரணகமலமுலக்கு சாஷ்டாங்க பக்திபூர்வகங்க நமஸ்காரములు చేసుకొని வேதவியாச பிரணீதமையினட்டுவண்டி ஸ்கந்தபுராண அந்தர்கத காசிகண்டன்லோ ஆத்மா வீரேஸ்வரடு யொக்க கதனி செப்புகோபோத்துனாம் ஆவிர்பாவானி குறிஞ்சி செப்புகோபோத்துனாம். ஈரோஜு அசீதிதமோய 82వ அத்தியாயம் చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ మొత్తం 100 అధ్యాయాలు. ఇంతవరకు సిద్ధలింగాలలో ఓంకారేశ్వరలింగం అలాగే త్రివిష్టపేశ్వరలింగం లేదా త్రిలోచనేశ్వరలింగం ధర్మేశ్వరలింగం మొదలైనటువంటి ఇప్పుడు చెప్పుకున్నాం. అంతకుముందు రత్నేశ్వరలింగం ఇలాంటి శైలేశ్వరలింగం ఇలాంటివి కూడా ఇదివరకు గతంలో చెప్పుకున్నాం. ఈ ఓంకారేశ్వరలింగం బ్రహ్మగారు సమాధిలో ఉన్నప్పుడు తపస్సు చేస్తున్నప్పుడు స్వయంగా ఆవిర్భవించిన లింగం, అది స్వయంభూలింగం. మహాదేవుడు విశ్వేశ్వరుడు సమాధిలో ఉన్నప్పుడు ఆవిర్భవించిన లింగం త్రివిష్టపేశ్వరుడు. కానీ ధర్మేశ్వరలింగం మాత్రం ధర్మరాజు స్థాపించినటువంటి లింగమే, ఇది మాత్రం. అవి మాత్రం రెండు కూడా స్వయంభూలింగాలు. ఇప్పుడు కూడా నేను చెప్పబోయేటువంటి లింగం కూడా మళ్ళీ స్వయంభూలింగం, సప్తపాతాళల్ని భేదించుకుని వచ్చిన లింగమే ఇది, ఆత్మావీరేశ్వరలింగం. ముఖ్యంగా కాశీలో శీఘ్రంగా ఫలప్రదం ఫలమును ఇచ్చేటువంటి లింగాల్లో ఇది ఒకటి అన్నమాట. ఆత్మావీరేశ్వరలింగం చాలా గొప్ప లింగం, మొట్టమొదటి 14 లింగాల్లో ఇది ఉన్నది. పార్వతీదేవి అడుగుతున్నది స్వామివారిని, ఆమె సర్వజ్ఞురాలు, ఆయన సర్వజ్ఞుడు. వీరేశస్య మహీశాన శ్రూయతే మహిమా మహాన్ పరాం సిద్ధిం పరాపేతు తత్ర సిద్ధా పరశ్యతా కథమావిర్భవస్తస్య కాశ్యాం లింగవరస్యతు ఆసు సిద్ధిప్రదస్యేహ తన్మే బ్రూహి జగత్పతే. వీరేశ్వరలింగం ఉంది కదా, అది వీరేశ్వరలింగమే, కానీ అది ఆత్మ అన్నారు విశ్వనాథుని యొక్క శరీరంలో, ఆ కారణంగా ఉంది ఆత్మ వీరేశ్వర అనే పేరుతో పిలువబడుతున్నది. దాని యొక్క అసలు నామం మాత్రం వీరేశ్వర అనే అతని యొక్క పేరు. అది చాలా అనేక మంది అక్కడ సిద్ధిని పొందారు. అసలు ఆ లింగం యొక్క ఆవిర్భావం ఏంటి, అదేమో శీఘ్రంగా సిద్ధిని కలిగిస్తుందని చెప్పి అంటూ ఉంటారు. దాని గురించి నాకు చెప్పాలని అడిగితే మహేశ్వరుడు చెప్పడం ప్రారంభించారు, మహాదేవి వీరేశ్వరుని యొక్క ఆవిర్భావం విను, విన్నప్పటికీ మానవుడు చాలా గొప్ప పుణ్యాన్ని పొందుతూ ఉంటాడు. పూర్వము అమిత్రజిత్ అనే ఒక మహారాజు ఉన్నాడు, అమిత్రజిత్ శత్రువుని జయించిన వాడు అనమాట. ఆయన పరపురంజయుడు, ధార్మికుడు, సత్యసంపన్నుడు, ప్రజారంజన తత్పరుడు, చక్కగా రాజ్య పరిపాలన చేశాడు, మంచి కీర్తి కలిగిన వాడు, మంచి ఔదార్యం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణులే దైవంగా భావించినటువంటి వాడు, చక్కటి విద్వాంసుడు, ఎప్పుడు అనేక యజ్ఞములు చేసి అవబృధ స్నానంతో పవిత్రమైనటువంటి జుట్టు కలిగినటువంటి వాడు, చాలా వినయం కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, కుశలుడు, అన్య సర్వకర్మల యందు మంచి నేర్పరి, విద్యలన్నీ బాగా నేర్చుకున్నవాడు, మంచి గుణవంతుడు, గుణవంతుల యందు వాత్సల్యం కలిగినవాడు, కృతజ్ఞుడు, చేసిన మేలు మరవకుండా కృతజ్ఞతగా ఉండేవాడు, మధురమైనటువంటి గా భాషణ చేసేటువంటి వాడు, పాపకర్మలకు పరాంగముఖుడుగా ఉండేవాడు, సత్యవాక్ పరిపాలనా దీక్షితుడు, శౌచము పాటించేవాడు, శౌచ నిలయుడు అతడు, పరిమితంగా మాట్లాడుతూ ఉంటాడు, ఇంద్రియములన్నీ జయించాడు, యుద్ధరంగంలో ఇంకా అతన్ని ఎవరూ జయించలేరు, అంత గొప్ప పరాక్రమకం కలిగినటువంటి వాడు, స్త్రీలతో వ్యవహరించడం కూడా బాగా నేర్పగలిగినటువంటి యువకుడు, వృద్ధులంటే గౌరవం కలిగినటువంటి వాడు, ధర్మార్థైధిక్త కోశశ్చ ధర్మ ప్రకారంగా సంపాదించినటువంటి బాగా కోశాగారం కలిగినటువంటి వాడు, బాగా గొప్ప సైన్యం కలిగిన వాడు, మంచి సుందరుడు, స్వరూపుడు, మంచి మేధస్సు కలిగిన వాడు, ప్రజలకు ఆశ్రయమైనటువంటి వాడు, స్థైర్య ధైర్యం అన్నీ రెండూ కలిగినవాడు, దేశకాల పరిస్థితులు గ్రహించినవాడు, మాన్యులను గౌరవించేటువంటి వాడు, ఎవరిని నిందించనటువంటి వాడు, అలాంటి మహానుభావుడు ఈ అమిత్రజిత్ అనేటువంటి రాజు. ఆయనకు వాసుదేవుని యొక్క పాదపద్మముల యందు భక్తి కలిగిందండి. పుట్టినప్పటి నుంచి జన్మ ప్రభృతి కూడా వాసుదేవ అంగ్రియుగలే చేతో వృత్తిం నిధాయ సహ చకార రాజ్యం నిర్ద్వంద్వం విశ్వగీతి వివర్జితం. ఏ బాధలు లేకుండా చక్కగా వాసుదేవ పాదపద్మముల యందు మనస్సు నిలిపినటువంటి వాడై అంటే విష్ణుభక్తుడై చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ రాజ్యంలో అన్నమాట, ఆజ్ఞను ఎవరు కూడా దాటలేరు. అలంఘనీయమైనటువంటి శాసనం గలవాడు విష్ణుభక్తి పరాయణుడు. అన్నీ కూడానే విష్ణు సమర్పణం చేసి భోగములన్నీ అనుభవించాడు. అంతా కూడా విష్ణు సమర్పణం చేసి భోగములు అనుభవిస్తూ ఉండేవాడు. ఆయన ప్రతి చోట కూడానే విష్ణువు యొక్క బాగా ఉన్నతమైనటువంటి ఆలయాలు కట్టించాడు. ఆయన రాజ్యంలో అందరూ కూడా విష్ణునామములు ఉచ్చరించడమే. ప్రజలందరూ కూడా ఆయన శాసనం అది, గోవింద గోప గోపాల గోపీజన మనోహర గదాపాణి గుణాతీత గుణాఢ్య ఓ గరుడధ్వజ కేశ సంహారి కైటభారాతి ఓ కంసారి కమలాపతి కృష్ణ కేశవ కుంజ అక్ష అంటే పుండరీకాక్ష కీనాశ భయనాశన పురుషోత్తమ పాపారే పుండరీక విలోచన పీ పట్టువస్త్రం ధరించినవాడ పద్మనాభ పరాత్పర ఈ రకంగా జనార్దన జగన్నాథ జాహ్నవి జల జన్మభూ గంగానది జన్మకు కారణమైనవాడు జన్మినాం జన్మహరణ జీవులందరి యొక్క జన్మలు లేకుండా చేసేవాడు జంజపూక అఘనాశన అనేకములైనటువంటి జపములు చేసి పాపములన్నీ పోగొట్టుకునేటువంటి వాడు జపములు చేయటం వల్ల ఎవరిని దాని గురించి జపిస్తే వాడు పాపములన్నీ పోగొడుతూ ఉంటాడు. శ్రీవత్సవక్ష శ్రీవత్సవని పుట్టుమత్స వక్షస్థలం పైన ఉన్నవాడు శ్రీకాంత శ్రీకర శ్రేయసాంనిధే శార్ంగకోదండ శౌరే సీతాంశలోచన ఇట్లా ఈ రకంగా ఆయన్ని ప్రజలందరూ కూడా ఈ నామములతో ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ అంతా కూడా విష్ణుమయంగా ఆయన రాజ్యం అంతా ఉందండి. ఇత్యాదీని పవిత్రాణి నామాని ప్రతి మందిరం ప్రతి ఇంట్లో కూడా ఈ నామాలు వినిపిస్తూ ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క నామాలే ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. స్త్రీలేమిటి వృద్ధులు బాలురు గోపాలురు వాళ్ళ నోట్లో నుంచి ఈ మాటలు తప్ప ఇంకా ఏవి వినిపించవు మనకు. ఎక్కడైనా సరే ఆ విష్ణువు యొక్క నామములే ప్రతి గృహంలో కూడా వినిపిస్తూ ఉన్నాయి. సురకాననాన్యేవ విలోక్యంతే గృహే గృహే ప్రతి ఇంట్లో తులసి వనాలు ఉంటాయి. చరిత్రాణి విచిత్రాణి పవిత్రాణి అభిజాపదేహే ఆయన చరిత్రలు ఉంటూ ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క చరిత్రలన్నీ వ్రాయబడి ఉంటూ ఉంటాయి. పెద్ద పెద్ద మేడలు కానీ ఇళ్ళు కానీ ఎక్కడ ఉన్నా గోడల పైన ఉన్నదే బొమ్మలు వేస్తూ ఉంటారు. చిత్రుడికి విష్ణుమూర్తికి సంబంధించిన అనేక వృత్తాంతాలన్నీ ఇప్పుడు రామనామక్షేత్రం మొదలైన చోట్ల చూడండి. రామాయణంలో అట్లాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటివన్నీ కూడా ప్రతి చోట కూడా విష్ణుమూర్తి యొక్క హరికథలే ఎక్కడ పట్టినా వినిపిస్తూ ఉంటాయి. వార్తలు అవే ఆ రాజ్యంలో. వేటగాళ్ళుటండి హరి హరిణములను సంపరట. హరిణం అంటే లేడి. కారణం ఏంటి? హరి అనే పేరుంది కాబట్టి సంపర్టం. అందువల్లనే ఇంకానే ఈ వేటగాళ్ళు ఎవరు కూడా మత్స్యములను చంపరు కూర్మములను చంపరు వరాహములను చంపరు. విష్ణుమూర్తి అవతారాలు ఎత్తారు మత్స్య అవతారం కూర్మావతారం వరాహావతారం. తర్వాతనే మత్స్యమాంసం తినేవాళ్ళు కూడా వాటి జోలి వెళ్ళారట మత్స్యముల జోలి. అపి ఉత్నశయాస్తస్య రాష్ట్రే మిత్రజిత క్వచిత్. ఏకాదశి వస్తే పసిపిల్లలు కూడా పాలు తాగరట అమ్మ దగ్గర తల్లి దగ్గర ఆ రాజ్యంలో. ఏకాదశి అంటే అంత చక్కగా పాటిస్తూ ఉంటారు. పశువులు కూడానే గడ్డి కూడా మేయవుట ఏకాదశి నాడు. పశవో పితృణాహారం పరిత్యజ్య హరేర్దినే హరిదినము హరిదివసం అంటే ఏకాదశి. ఉపవాసం ఉంటూ ఉంటారు. పశువులే గడ్డి కూడా తినమంటే ఇంకా ఇతరులను గురించి చెప్పేదే ఉంది అంటున్నారు. ఇంకా ఆ రోజు ఎంతో మహోత్సవం చేస్తూ ఉంటారు. ఆ రాజుగారు అలా పరిపాలిస్తూ ఉండగా ఏకాదశి నాడు అంత మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎవడు రాజుగారు ఎవరిని శిక్షించేవాడు అంటే ఎవడైతే విష్ణువుని ఆరాధించడో విష్ణునామం చేయడో వాళ్లే ఆయన శిక్షించేవాడు. విష్ణుభక్తి రహితుడైనటువంటి వాడే. అంచెజులైనా సరే ఆ రాష్ట్రంలో శంఖచక్ర గదాలన్నీ ధరించి ఉంటారు చిన్నములన్నీ. అంచెకులంలో జన్మించిన వాళ్ళైన అందరూ కూడా వైష్ణవీ దీక్షను స్వీకరించినటువంటి వాళ్ళే. ప్రతిరోజు ఏ పనులు చేసినా కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వహాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయ. అంత విష్ణు సమర్పణగా చేస్తూ ఉన్నారండి. వినా ముకుందం గోవిందం పరమానందమచ్యుతం. ఆ గోవిందుడు ఆ ముకుందుడు పరమానంద స్వరూపుడు. తన స్థానము నుండి చ్యుతుడి చెందనటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకా ఎవరిని జపించరు మననం చేయరు ఎవరిని సేవించరు ఎక్కడ కూడా ఆయన రాజ్యంలో. అంత విష్ణుమయం. కృష్ణ ఏవ పరో దేవ కృష్ణ ఏవ పరాగతి కృష్ణ ఏవ పరో బంధువు తస్య ఆసీత్ అవనీపతే. కృష్ణుడే పరమదైవం కృష్ణుడే పరాగతి కృష్ణుడే పరమమైన బంధువు ఆ రాజుగారికి. ఇలా రాజుగారు రాజ్యం పరిపాలిస్తూ ఉండగా మహానుభావుడైనటువంటి నారదుల వారు వచ్చారండి ఈ విష్ణుభక్తుని ఇంటికి. చూడాలనే కోరికతో వచ్చారు. రాజుగారు చక్కగా ఆయన్ని మధుపర్క విధానంతో చక్కగా పూజించారు. నారదుడు రాజుగారిని మెచ్చుకుంటున్నాడు. నువ్వు చాలా ధన్యుడవయ్యా, కృతకృత్యుడవయ్యా, నువ్వు అందరికీ దేవతలు కూడా పూజింపదగినటువంటి వాడయ్యా, నువ్వు అందరిలోనూ గోవిందుణ్ణి చూస్తున్నావు. గోవిందుణ్ణి ఆరాధించడం కాదు, అందరిలోనూ విష్ణువుని చూడాలి, అందరిలోనూ పరమేశ్వరుని చూడాలి, మన ఇష్టదైవాన్ని అందరిలోనూ చూడాలి. అందరిలోనూ ఉన్నాడు కదా భగవంతుడు, అప్పుడే అసలైనటువంటి సిద్ధి కలుగుతుంది. సర్వభూతములయందు నువ్వు గోవిందుని చూస్తున్నావయ్యా. వేదపురుషుడు, విష్ణువు, యజ్ఞపురుషుడు అందరియందు జగత్తు యొక్క అంతరాత్మగా ఉండేటువంటి వాడు, ఆయనే సృష్టిస్థితి లయములు చేయినటువంటి వాడు, ఈ విశ్వమంతా కూడా నువ్వు ఆయన మయంగా చూస్తున్నావయ్యా. ఆ రకంగా నువ్వు జగత్తును దర్శనం చేస్తున్నావు విష్ణుమయంగానయ్యా. నేను ఒక్కటే చెబుతున్నానయ్యా, ఒకే ఈ సంసారంలో సారం, ఈ ప్రపంచమంతా క్షణభంగురమైంది, నశించేటువంటిది. సారమైన విషయం ఏమిటే అంటే విష్ణుమూర్తి యొక్క పాదపద్మముల యందు భక్తి ఉంచటమే సారమైన విషయం. ఆయన అన్నీ మనకు సమస్తమును ప్రదానం చేస్తాడయ్యా. సర్వము పరిత్యజించి ఒక్క విష్ణువుని కనుక సేవించినట్లయితే అలాంటి తెలివి కలిగిన వాడిని అన్ని వస్తువులు ఏది కావాలన్నా ఆయన్ని వచ్చి సేవిస్తాయ్యా. ఇంద్రియములను నియంత్రించేవాడు ఆ ఋషీకేశుడు. మన ఋషీకములను అంటే మన ఇంద్రియములను ఎస్య స్థైర్యంగతాన్యహో సయేవ, మన ఇంద్రియములను ఆయన ఎందు కనుక సమర్పించినట్లయితే, స్థిరంగా ఉంచినట్లయితే వాడు ఎంత గొప్పవాడో చెప్పడానికి వీలేదయ్యా. యవ్వనము, ధనము, ఆయుర్దాయము ఇవన్నీ కూడా పద్మ తామరాకు పైన నీటి బిందువు వలె క్షణికమైనటువంటివి, అతీవ చపలమైనటువంటిది. ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా ఆ లక్ష్మీపతిని ఆశ్రయించాలి. నారదుడు చెబుతున్నాడు అమిత్రజిత్తుతో, మన మనస్సు మాట్లాడినా మాటల్లో కానీ మనస్సులో కానీ సర్వత్రా జనార్దనుని దర్శనం చేయాలి. అలాంటి వాడే అందరికీ నమస్కరింపదగిన వాడు. వాడు మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుతో సమానం. ఎవరైతే నిష్కపటంగా ఆ లక్ష్మీపతిని ధ్యానం చేస్తారో వాడు పురుషోత్తమత్వాన్ని పొందుతూ ఉంటారయ్యా ఈ భూమండలంలో. ఈ విష్ణుభక్తి వల్ల నేను చాలా సంతోషించాను. నీ విష్ణుభక్తికి నీకేదో ఉపకారం చేద్దామని నేను వచ్చాను. నా మాట విను నువ్వు కాస్త. బాలా విద్యాధర సుత నామ్నా మలయగంధిని. విద్యాధరుల కుమార్తె ఒక ఆమె ఉంది, విద్యాధరుని యొక్క కుమార్తె మలయగంధిని అని ఒక అమ్మాయి ఉన్నది. వాళ్ళ తండ్రి పితృగృహంలో ఆడుకుంటూ ఉంది. కంకాలకేతువు అని కపాలకేతువు యొక్క కుమారుడు, కపాలకేతు అని ఒక మహారాక్షసుడు, ఆ రాక్షసుని కుమారుడు ఈ కపాలకేతు. ఈ కపాలకేతు అనేటువంటి వాడు పితృగృహంలో ఆడుకుంటున్న అమ్మాయిని కాస్త ఎత్తుకుని వెళ్ళిపోయినాడు, బలాత్కారంగా ఎత్తుకుని వెళ్ళిపోయినాడు. వచ్చే తదియ నాడు వివాహ ముహూర్తం పెట్టాడు. అందువల్ల ఉన్నదే, ఆగామిన్యాం తృతీయాయాం తస్య పాణిగ్రహ కిల పాతాళే చెంపకావత్యాం నగర్యా శాస్తి సాం. పాతాళ లోకంలో చెంపకావతి అనేటువంటి పట్టణంలో ఇప్పుడు ఆమె ఉన్నది. నీకెలా తెలుసయ్యా అంటే నేను పాతాళానికి వెళ్ళి హాటకేశ్వరుని సేవించి వస్తున్నాను. మీకు చెప్పుకున్నాం, పాతాళంలో హాటకేశ్వరుడు, భూలోకంలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, స్వర్గలోకంలో తారకేశ్వరుడు. ఒకే లింగం మూడు లోకాలలో ఉన్నదని గతంలో రెండు పర్యాయములు కూడా చెప్పుకున్నాం. ఆ పాతాళం వెళ్ళి ఆటకేశ్వర లింగాన్ని సేవించి నేను వస్తున్నానయ్యా. వస్తుంటే అమ్మాయి నాకు కనిపించింది, చాలా కళ్ళెంబడ నీళ్లు పెట్టుకుంది, నాకు నమస్కారం చేసింది, ఒక నాకు విజ్ఞప్తి చేసిందయ్యా. ఆ విజ్ఞప్తి నీకు చెబుతున్నాను, నువ్వు శ్రద్ధగా విను. బ్రహ్మచారి ముని ఆమె చేసినటువంటి విజ్ఞప్తి నారద మహర్షితో, మునిశ్రేష్ఠ అజన్మ బ్రహ్మచారి, నేను గంధమాదన శైలం మీద మేము ఉండేవాళ్ళం, ఆ నివాసం అక్కడ విద్యాధరులు వీళ్ళు. నేను ఆడుకుంటూ ఉన్నాను బాలక్రీడలు, నన్ను మోహింపజేసి ఈ కంకాలకేతు అనేటువంటి వాడు బహుదుర్మార్గుడు, ఇతరుల యొక్క అస్త్రముల వల్ల చావడు, అతనికి ఆ రకంగా వరం ఉంది, ఇతరులు బాణాలు కానీ అస్త్రాలు శస్త్రాలు వేటి వల్ల చావడు. వాడి దగ్గర ఉన్న త్రిశూలంతో వాడిని చంపాల్సిందే తప్ప ఇంకా ఈ ఇతరుల యొక్క ఆయుధాలతో చావడు. అటువంటి వరం చేత వాడు మత్తుడై ఉన్నాడు. తన త్రిశూల ఘాతం చేత మాత్రమే మరణిస్తాడు యుద్ధంలో, ఇంకా మరొక విధంగా అతడు మరణించడు. ఈ జగత్తునంతని కూడా వ్యాకులపరుస్తూ ఉన్నాడు అతడు. ఎవడైనా నన్ను ఎవడు చంపగలడు? మహత్తేన త్రిశూలేన నయేద్భద్రం భవేన్నరః. యది కోపి కృతజ్ఞో మాం హత్వే హత్వా ఇమం దృష్టదానవం మహత్తేన త్రిశూలేన నయేద్భద్రం భవేన్నరః. ఎవరైనా సరే వీరుడు వచ్చి ఈ దుష్ట రాక్షసుణ్ణి అతని యొక్క త్రిశూలంతో చంపి నన్ను గనక ఇక్కడి నుంచి తీసుకుని వెళితే అతనికి శుభం కలుగుతుంది అని చెప్పింది నారదుడికి చెప్పింది. ఈ విషయం విన్నవించుకుంది, ప్రార్థన చేసింది. యదత్ర ఉపచికీర్షుత్వం రక్షమాం దుష్టదానవాత్. నాకు ఈ రకంగా ఉపకారం చేసి దుష్టదానవుడైన ఆ కంకాళకేతువు నుండి నన్ను రక్షించాలని అమ్మాయి విద్యాధర కన్యక నన్ను ప్రార్థించిందయ్యా. అంతేకాక అమ్మాయి ఇంకో మాట చెప్పింది, ఆమె అమ్మవారి జగన్మాత యొక్క భక్తురాలు అమ్మాయి. ఆమెకు స్వప్నంలో కనిపించి జగన్మాత మాట ఇచ్చిందిట, నీకు విష్ణు భక్తుడైనటువంటి వాడు రాబోయే తదియ నాడు ఆ విష్ణుభక్తునితో వివాహం అవుతుందని. వాడు కూడానే ఈ కంకాలకేతువు కూడా రాబోయే తదియ నాడే ముహూర్తం పెట్టాడు, ఈమెను వివాహం ఆడదామని అప్పటిదాకా టైం ఇచ్చాడు. అమ్మ ఏమో ఈ రకంగా చెప్పింది, విష్ణుభక్తుడితో నీకు వివాహం అవుతుంది వచ్చే తదియ నాడు అని చెప్పి, ఆ తృతీయాతిథి యథా తద్వాక్యం తచ్చదా అమ్రజేత్తు. ఆమె మాట వ్యర్థం కావడానికి వీల్లేదు, తప్పనిసరిగా జరిగి తీరుతుంది. నువ్వు కా మీరు చేయవలసింది నాకు నిమిత్తం మాత్రమే, మీరెవరైనా చేయవలసింది విష్ణు. ఎందువల్లంటే జగన్మాత మాట అసత్యం కావడానికి వీళ్ళ జరిగి తీరుతుంది. కాబట్టి నువ్వు ఎవరైనా ఒక విష్ణుభక్తుడికి ద్వారా ఆ కంకాళకేతువుని వధించి నాకు సహకరించాలి అని చెప్పి నారదుణ్ణి వేడుకుందండి. అక్కడ మరి ఆ రాక్షసుని యొక్క గృహంలో ఉన్నదేమే. ఇది తద్వచనాద్రాజన్ విష్ణుభక్తి పరాయణం. నువ్వు విష్ణుభక్తి పరాయణుడైనటువంటి ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి విష్ణుభక్తుడు అవుతాడని చెప్పిందిగా జగన్మాత, అతన్ని తీసుకుని వచ్చి ఈ రాక్షసుణ్ణి సంహరింపజేయమని చెప్పి చెప్పింది. అనయా ఆసు మహాబాహో శుభాం మలయగంధినీం. కాబట్టి ఉన్నదే, నువ్వు వెళ్ళి ఆ కార్యం సిద్ధింపజేసి ఆ తర్వాత మలయగంధిని తీసుకుని రావయ్యా. సాతు విద్యాధరీ జీవేత్ విలోక్యత్వాం నరేశ్వర. నిన్ను దర్శిస్తే ఆమె బ్రతుకుతుంది, లేకపోతే ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులై రాలయ్యే రాక్షసుని యొక్క గృహంలో ఉన్నది ఆమె. పార్వతీ మాట ప్రకారం వాడు తప్పనిసరిగా చస్తాడు, అందులో సందేహమేమీ లేదు పార్వతి ఇచ్చినటువంటి మాట ప్రకారం అని చెప్పేటప్పటికీ నారదుని యొక్క మాట విన్నటువంటి వాడే ఈ అమిత్రజిత్ అనేటువంటి విష్ణుభక్తుడైనటువంటి రాజుగారు. ఎంతో ఆయనకు కూడా కుతూహలం కలిగింది, విద్యాధర సుత కదా వివాహం ఆడదామని చెప్పి కాస్త కుతూహలం కలిగి, స్వామి అచ్చా పాతాళంలో కదా ఆమె ఉన్నది, చెంపకావతి నగరానికి ఎలా వెళ్ళాలి, మాకు ఉపాయం కూడా మీరే చెప్పాలి, పాతాళంలోకి ఎలా వెళ్ళాలి ఈ భూలోకంలో నుంచి అడిగితే ఆయన చెప్పాడు, తోర్ణ మర్ణవ మాసాద్య పూర్ణిమా దివసే నృప. నారదుడు వచ్చింది చతుర్దశి రోజు వచ్చాడు, మనం ఊహించుకోవాల్సింది. తర్వాతనే పూర్ణిమ రోజున ఉన్నదే నువ్వు వెళ్ళమంటున్నాడు సముద్రం దగ్గరికి. సముద్రం బాగా పూర్ణిమ రోజు చక్కగా బాగా ఉప్పొంగుతూ ఉంటుంది, అందువల్ల నువ్వే పూర్ణిమ రోజు సముద్రం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒక పడవ ఉంటుంది, నావ. ఆ నావలో కల్పవృక్షం ఉంటుంది, అక్కడ ఒక రథం ఉంటుంది, ఒక రథం ఉంటుంది, ఆ రథంలో కల్పవృక్షం ఉంటుంది. ఆ కల్పవృక్షపు ఛాయలో ఒక దివ్యమైనటువంటి పర్యంకం మీద ఒక దేవతాస్త్రీ కూర్చొని ఉంటుంది, ఆమె వీణ చేతిలో పట్టుకొని గానం చేస్తూ ఉంటుంది. ఏమని గానం చేస్తుందో తెలుసా? యత్కర్మ విహితం ఏనా శుభం వాధ సుభేధరం సయేవ భుంక్తే తత్తత్యం విధి సూత్ర నియంత్రిత. ఎవడు ఏ కర్మని చేస్తాడో ఆ మంచి కానివ్వండి చెడు కానివ్వండి, పుణ్యం కానివ్వండి పాపం కానివ్వండి, ఎవడు చేసిన కర్మని వాడే అనుభవిస్తాడు. ఒకడు చేసిన కర్మకు ఇంకొకడు అనుభోక్తగాడు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తాడు. దాని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఆ రకంగా వీణ మీద పాడుతూ ఉంటుందయ్యా. ఆ విధి సూత్రమునకు బద్ధుడై ఎవడి పాపపుణ్యములను వాళ్లే అనుభవిస్తూ ఉంటారని, ఆ రథం పైన ఆ చెట్టు క్రింద కూర్చొని పాడుతూ ఉంటుంది ఆ పర్యంకం మీద. క్షణాదేవ మధ్యే సింధు ప్రవేశతే. నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు అలా కనిపిస్తుంది, వెంటనే ఒక క్షణంలోనే ఆ సముద్ర మధ్యంలోనికి వెళ్ళిపోతుంది ఆమె. తామనువ్రజతు క్షిప్రం భవానపి అభిశంకం స తతపోతాన్ మహార్ణవే తామనువ్రజతు క్షిప్రం యజ్ఞవారాహ మస్తువన్. నీవు కూడా ఏం చేస్తావంటే యజ్ఞవరాహ స్వామిని విష్ణుమూర్తిని యజ్ఞ స్మరించుకుంటూ ఏ విధమైన అనుమానాలు భయము లేకుండా ఆ సముద్రంలోనే ఆమెను అనుసరించు. నువ్వు కూడా పడవ మీద వెళ్ళి ఆమెను అనుసరించు, అక్కడికి అనుసరించు. యజ్ఞవరాహస్వామిని ఆ సందర్భంలో నువ్వు దర్శించు. నువ్వు పాతాళానికి చంపావతి నగరానికి వెళతావు. నువ్వు చంపకావతి నగరానికి మనోహరమైనటువంటి ఆ బాలికను నువ్వు చూస్తావు అని చెప్పి అమిత్రజిత్తుకు నారదుడు ఉపాయం కూడా చెప్పాడు. ఆ తర్వాత నారదుడు అంతర్హితుడైనాడు. రాజు కూడా చిన్నగా పూర్ణిమ రోజున ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. చూశాడు సముద్ర మధ్యంలో పడవ వచ్చింది. పడవలో కల్పవృక్షం, రథం, ఆ రథం పైన కల్పవృక్షం, కల్పవృక్షపు నీడలో దివ్యాంగన వీణ తీసుకొని పాడుతూ ఉంది చూచాడు. అది ఆమె కాస్త ఒక్క క్షణంలోనే సముద్ర మధ్యంలోనికి వెళ్ళిపోయింది. వివేశ అంతఃసముద్రం చె నగరీమాస సాదతం. అదే దారిలో ఇతను కూడా వెళ్ళిపోయి చంపావతి పట్టణానికి వెళ్ళిపోయినాడు. ఆ పట్టణాన్ని చూచాడు. ఆ విద్యాధర కన్యని కూడా చూచాడు ఆ రాజుగారు. త్రిజగ ముల్లోక సౌందర్య లక్ష్మి అన్నట్లుగా ఆమె ఉన్నది. పాతాళ దేవతయ అన్నట్లు నేత్రోత్సవంగా ఉన్నది. ఇది బ్రహ్మసృష్టి కంటే విష్ణువు యొక్క సృష్టి కంటే కూడా విలక్షణంగా ఉంది అనుకున్నాడు. ఒకవేళ అమావాస్య నాడు భయపడిపోయి చంద్రుడు ఈ అమ్మాయిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల దాక్కున్నదే అన్నట్లుగా అంత చక్కగా తేజస్సుతో విరాజిల్లుతూ ఉందిటండి. స్త్రీ రూపంలో ధరించి ఏమన్నా చంద్రుడు వెన్నెల ఈ రకంగా ఉందా అన్నట్లుగా ఈ రకంగా ఆమెను గురించి సౌందర్యాన్ని గురించి మనస్సులో ఊహ చేసినటువంటి వాడై చిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. సా విలోక్య అధతంబాల నితరాం మధురాకృతి. విశాలోరస్థతలం ప్రలంబ తులసీ సృజం శంఖచక్రాంక సుభగ భుజద్వయ విరాజితం హరినామాక్షర సుధా సుధౌత తర సుధౌత రదనావళిం. ఆమె చిన్నగా అతన్ని చూచిందండి. ఎలా ఉన్నాడయ్యా అంటే విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నాడు ఈ అమిత్రజిత్తు. మెళ్ళో తులసిమాల వ్రేలాడుతూ ఉంది. శంఖచక్ర ఈ లక్షణాలన్నీ కూడా భుజం మీద ఈ చిహ్నాలన్నీ ఉన్నాయి. లోపల హరినామాన్నే స్మరిస్తూ ఉన్నాడు. అనుకున్నది చూచి ఆమెమో భవానీ భక్తురాలు, నా భక్తి అనేటువంటి విత్తనమే ఫలించి ఈ చెట్టులాగా పురుషాకృతి చెంది నా మనోరథ ఫలం సిద్ధించింది అనుకున్నది. ఆ భవానీ భక్తికి ప్రతిఫలంగా ఇటువంటి వాణ్ణి నేను చూడగలిగాను అని చెప్పి అనుకున్నది, నా కోరిక నెరవేరింది అనుకుంది. ఆమె వెళ్ళేటప్పటికే ఊయల మంచం మీద ఉన్నది, తూకుటూయల పైన. వెంటనే దిగింది, సిగ్గు వచ్చింది, మెడకాయ కాస్త ఉంచుకుంది. వేపధుంచె పరిష్టభ్య బాలా ప్రవాచ భూపతి. చిన్నగానే రాజుగారితో మాట్లాడుతున్నది, శరీరం కూడా వణుకుతూ భయంతో మాట్లాడుతున్నది నిదానంగా. కష్టమత్ర కృతాంతస్య భవనం మధురాకృతే ప్రాప్తో మే మందభాగ్యాయాహ చేతో వృత్తిం నిరంధై. నువ్వెవరు అయ్యా, ఈ యమధర్మరాజు ఇంటికి వచ్చావే నువ్వు? నీ ఆకారం చూడబోతే మధురంగా ఉన్నది, నా మనస్సును హరిస్తూ ఉన్నది. ఈ నేనేమో మందభాగ్యురాలిని, రాక్షసుని యొక్క గృహంలో బంధితురాలై ఉన్నాను. ఈ మందభాగ్యురాలి యొక్క హృదయం నీ హరిస్తూ ఉన్నది. వాడు మహాభయంకరమైనటువంటి వాడు ఆ రాక్షసుడు వచ్చాడా? వాడు ముల్లోకములను కూడా వ్యాకులపరుస్తూ ఉన్నాడయ్యా. వాడి పేరు కంకాలకేతు, బహుదుర్మార్గుడు. వాడు ఎవరి చేత, ఇతరుల యొక్క ఆయుధముల చేత చావడు. కాబట్టి నువ్వు వాడు వచ్చేంతవరకు రహస్యంగా ఉండు ఈ ఆయుధాగారంలో అని చెప్పి అతని ఆయుధాగారంలో రహస్యంగా ఉంచింది. నమే కన్యావ్రతం భుంక్తం స సమర్థ ఉమావరాత్. వాడు నన్ను మాత్రం ఏమీ చేయలేడు, నా అనుజ్ఞ లేని నన్ను స్పృశించలేడు. ఆ రకంగా అమ్మవారి యొక్క వరం ఉన్నది. ఆ వర ప్రభావం చేత వాడు నా యొక్క కన్యాత్వాన్ని వాడేమీ భంగం చేయలేడు, నన్ను అనుభవించలేడు. వచ్చే తృతీయ నాడు అంటే ఎల్లుండి పాడ్యమి విధియ తది అన్నమాట. మా యొక్క వివాహం, అందువల్ల వాడు ఆ రకంగా అనుకుంటున్నాడు వచ్చే తది నాడు నాతో వివాహం చేసుకోవాలని. వాడు అసలు ఆ దుర్మార్గుడు అలా అనుకుంటున్నాడు, కానీ నా శాపం వల్ల వాడు చచ్చే ఉన్నాడు, ఇదివరకే చచ్చి ఉన్నాడు భవానీ యొక్క అనుగ్రహం చేత, నా శాపం వల్ల కూడా. అంటే ఈమె సమీపించినప్పుడు నా యొక్క అనుమతి లేకుండా వస్తే దస్తావని చెప్పించింది, ఆ కారణంగా నా శాపం వల్లనే వాడు చచ్చి ఉన్నాడు. కాబట్టి వాడిని చూసి నువ్వు భయపడవలసినటువంటి విధానం ఏమీ లేదు అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత ఆ మాటలు విన్నాడు. శస్త్రాగారంలో ఆయుధాగారంలో రహస్యంగా ఉన్నాడు. మహాబాహు దానవాగమనేక్షణ, రాక్షసుడు ఎప్పుడొస్తాడా అని నిరీక్షిస్తూ ఉన్నాడు. అధ సాయం సమాయాతో దానవో భీషణాకృతిహే, వాడు రానే వచ్చాడు, భయంకరంగా వచ్చాడు. త్రిశూలం కలయన్ పాణౌ మృత్యోరపి భయావహం, త్రిశూలం తిప్పుకుంటూ వచ్చాడు, మృత్యువు కంటే భయంకరంగా ఉన్నాడు, మహారౌద్రంగా వచ్చాడు వాడు. ప్రళయాం కాలపు మేఘధ్వనిలాగా గర్జిస్తూ వచ్చాడు. విద్యాధర కన్యను చూచాడు, బాగానే కళ్ళన్నీ బాగా మత్తులో ఉన్నాడు, మద్యసేవనం చేసి కళ్ళు తిరుగుతున్నాయి ఎర్రగా. ఇగో ఈ రత్నాలు తీసుకో, ఓ వరవర్ణిని దివ్యమైన రత్నాలు తీసుకో, ఇవాళ్ళు ఇంకా రేపు ఉన్న ఎల్లుండి ఉన్నదే మన ఇద్దరికీ పాణిగ్రహణం అవుతుంది, ఓ 10,000 మంది దాసీ జనాన్ని నీకు ఇస్తాను, ఇంకానే రాక్షస స్త్రీలు, దేవతా స్త్రీలు, దానవులు వీళ్ళందరినీ మొత్తం 10,000 మంది నీకు దాసీ జనాన్ని ఇస్తాను, గంధర్వులు, నరస్త్రీలు, కిన్నరులు వీళ్ళందరినీ 100,000 మందిని నీకు ఇస్తాను, విద్యాధరులు, నాగినులు, యక్షిణులు వీళ్ళందరినీ 600 మందిని ఇస్తాను, రాక్షసులని 800 మందిని ఇస్తాను, ఇంకానే ఈ రకంగా అనేక మందిని ఇస్తూ ఉంటాను నీకు సేవకులుగా, దాసీజనంగా. వీళ్ళంతా నీ పరిచారికలు అవుతూ ఉంటారు, దిక్పాలకుల యొక్క సంపదంతా కూడానే నా సంపదంతా కూడా నీ యొక్క అర్పణం చేస్తాను, నువ్వే ఇంకా దాన్ని అంతా కూడా అనుభవించవచ్చు, నాతో హాయిగా దివ్యభోగములు అనుభవిస్తావు నువ్వు నన్ను గనక వివాహం ఆడినట్లయితే. నేను ఎల్లుండి ఎప్పుడొస్తుందా, తది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నా, మన వివాహం ఎప్పుడు జరుగుతుందా అని. నీ శరీరము యొక్క సంస్పర్శ సుఖముతో నేను ఎప్పుడు ఆనందపడతానా అని చెప్పి కుతూహలపడుతూ ఉన్నాను, ఆ పరమ ఆనందాన్ని ఎప్పుడు పొందుతానా, ఎప్పుడు వస్తుందా తది అని. మనోరథాశ్చరం యావద్యే మే హృది సమేధితా, నా మనోరథములు చాలా రోజుల నుంచి నీ యందు నా మనస్సు లగ్నమైంది, ఎల్లుండి నా యొక్క కోరిక తీరి నేను కృతార్థుణ్ణవుతాను, దేవతలందరినీ జయిస్తాను, ఇంద్రాదులందరినీ కూడా, త్రైలోక్య ఐశ్వర్య సంపత్తికి నిన్ను ప్రభువిని చేస్తాను, రాజ్ఞిని చేస్తాను, మహారాణిని చేస్తాను, ఆదాయాంకే త్రిశూలం వే అని చెప్పి బాగా మత్తులో ఉన్నాడు. త్రిశూలాన్ని ఒళ్ళో పెట్టుకుని పడుకున్నాడు, నిద్రపోయినాడు, గాఢ నిద్రపోయినాడు. నరమాంసవసాస్వాద ప్రమత్తో వీతసాధ్వస, బాగా మాంస నరమాంసం తిన్నాడు, ఏ మత్తిల్లి ఉన్నాడు, భయం లేకుండా పడుకున్నాడు. వరం స్మరంతి సా గౌర్య విద్యాధర కుమారిక, విద్యాధర కుమారిక ఉన్నదే ఈమె, ఆమె ఇచ్చినటువంటి అమ్మ జగన్మాత ఇచ్చిన వరాన్ని స్మరించుకుంది, నిద్రపోతున్నాడు అని చెప్పి తెలుసుకుంది భయం నిర్భయంగా వాణ్ణి. వెంటనే నే రాజుగారిని పిలిచింది, శస్త్రాగారంలో ఉన్నటువంటి అమిత్రజిత్తుని పిలిచింది. సర్వాంగసుందరుడైన విష్ణుభక్తి అనే కవచం ధరించి ఉన్నాడు, ప్రాణనాథ అని చెప్పి మా పిలిచి అతని ఒళ్ళో పెట్టుకొని పడుకున్నాడు, ఆ త్రిశూలం తీసి అతనికి ఇచ్చింది అమిత్రజిత్తుకు, ఆ నిద్రలో ఉన్నాడు, ఆ త్రిశూలం తీసి అతనికి ఇచ్చింది. గృహాణ ఇమం జహి ధృతం, నువ్వు ఈ త్రిశూలాన్ని తీసుకొని అతన్ని వెంటనే చంపు అని చెప్పి కోరింది. ఇది త్రిశూలం బాలాతో బాలార్క సదృశద్యుతి సమాదాయ మహాబాహు సతదా అమిత్రజిన్నృప జహర్షచ జగాదోచ్చై బాలాయాశ్చ అభయం దిశన్. ఆ మహాబాహు విష్ణుభక్తుడు ఆ అమిత్రజిత్తు చాలా సంతోషించాడు, అభయమిచ్చాడు అమ్మాయికి. నిద్రపోతున్నాడు వాడు, ఎడమకాలతో ఒక్క తన్ను దన్నాడు నిర్భయంగా. సంస్మరన్ చక్రిణం చిత్తే జగద్రక్షామణి హరిం. జగద్రక్షామణి అయిన చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ ఒక్క తను దన్నాడు ఎడమ పాదంతో. జగాద ఉత్తిష్టరే దుష్ట కన్యాధర్షణ లాలస యుజ్యస్వ అత్ర మయా సార్ధం నసూప్తం హన్యం హన్మ్యహం రిపం. లేవరా ఒరే దుర్మార్గుడా, రాక్షసుడా, కన్యను అపహరించాలని వచ్చినటువంటి వాడా, నాతో యుద్ధం చేయరా? నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోతున్న వాడిని చంపకూడదు, ఇది యుద్ధ ధర్మం, రాజధర్మం, అందువల్ల నిన్ను నేను చంపను, కానీ నువ్వు యుద్ధం నుండి మేల్కొని నాతో యుద్ధం చేయి అన్నాడు. ధర్మాత్ముడు అన్నమాట ఆయన, నిద్రపోతున్నాడు కాబట్టి చంపనన్నాడు. ఇది సంస్కృత్య సంభ్రాంత ఉత్థాయస ధనోత్సుత. ఆ మాట విన్నాడు, తత్తరపాటుతో లేచాడు. త్రిశూలం దేహి మే కాంతే ప్రవాచేతి ముహుర్ముహు. ఓ కాంత, నా త్రిశూలం ఇవి అని చెప్పి మళ్ళీ మళ్ళీ మాటిమాటికి అన్నాడు. వీడెవడు వచ్చాడు, మృత్యు యొక్క గృహానికి వచ్చాడే వీడు అని చెప్పి చాలా యమధర్మరాజులాగా బాగా గర్జించాడు. వీడికి ఆయువు తీరింది, ఇంకా మా ప్రాప్తో నాకు దృష్టికి నా పడ్డాడంటే ఇంకా వీడు బ్రతికే పనే లేదు. మమ ప్రచండ దోర్దండ కండుం కండూయన క్షమ నాల్పో నరోయం భవిత కిం త్రిశూలేన సుందరి. నా భుజముల యొక్క కండూతి ఉన్నదే దురద ఈనాటితో తీర్చుకుంటాను. ఎందుకులే ఈ అల్పమైనటువంటి మానవుడికి త్రిశూలం కూడా ఎందుకులే అన్నాడు. త్రిశూలం కూడా అవసరంలా, నా భుజదండంతో వీడిని చంపుతానన్నాడు. నువ్వేం భయపడవద్దు ఓ ప్రియురాల అన్నాడు. మా ఇద్దరి యొక్క యుద్ధాన్ని నువ్వు చూడు, ఇప్పుడే వీడిని భక్షించి పారేసేస్తానన్నాడు. కాలేన మత్తోభీతేన స్వయమేవ ఉపఢౌకిత అని ఈ రకంగా చెప్పి బాగా ముష్టిఘాతంతో ఆ రాక్షసుడు కంకాళకేతు రాజు యొక్క హృదయంలో, ఆ రాజు హృదయం అంటే శిల కంటే కఠినంగా ఉందిట, రాతి కంటే కఠినంగా ఉందిట అతని హృదయ వక్షస్థలం, దాని మీద ముష్టిఘాతంతో గట్టిగా కొట్టాడు. సచక్రిణా కృతత్రాణ పీడమల్పీయసీమపి నో వేద కఠినోరస్క కరం ప్రత్యుతానుదతో. వీడు ఇంత కొట్టినప్పటికీ విష్ణుమూర్తి చేత రక్షింపబడుతూ ఉన్నాడు ఈ రాజుగారు, అందువల్ల అతనికి ఏమి కొద్దిగా కూడా బాధ కలగల ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేతను అస్సలు బాధే కలిగించలేదన్నమాట. అత కోపవతారాజ్ఞా హతో వక్త్రే చెపేటయ, కోపం వచ్చింది రాజుగారికి, బాగా చేయి చాచి ఈ చంప మీద చెళ్ళు మనిపించాడు, బాగా బలంతో కొట్టాడు. ఆ రాక్షసుడు కాస్తానే గిరగిరగిరగిర తిరిగిపోయి నేలపై పడ్డాడు. పడి మళ్ళీ లేచాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. మహాబలవంతుడే ఆ విష్ణుమూర్తి, ఆయనలో ఆవేశించి ఉన్నాడనమాట, ఆ అమిత్రజిత్తులో భక్తుల్లో ఆవేశించి అంత బాగా దెబ్బ తగిలింది అతనికి. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. జ్ఞాతం నత్వం మనుష్యోసి నురూపేణ చతుర్భుజ. ఇప్పుడు నాకు అర్థమైంది రా అన్నాడు ఒక్క దెబ్బకే, నువ్వు మనుష్యుడి కాదు, నువ్వు ఉన్నావే, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువేరా, ఈ మనుష్య రూపంలో వచ్చావు అన్నాడు. నాకు తెలిసిందిలే అన్నాడు. ఆయాత ఛిద్రమాసాధ్య హంతుమ్మాం దానవాంతక, రాక్షసాంతకుడవైన విష్ణువే ఇగో కపట రూపంలో నా దగ్గరికి వచ్చాళ్లే. నీ విషయం ఎవరికి తెలియదయ్యా, నేను చెబుతున్నాను విను. మా మధు అనే రాక్షసుణ్ణి వాడు ఎంతో బలవంతుడైతే నువ్వు వాడిని చంపావా లేదా మోసం చేసి, అందువల్లనే నువ్వు ఆ శూలాన్ని విడిచిపెట్టి వచ్చి నాతో యుద్ధం చేయమన్నాడు. ఈయన త్రిశూలం ఆయన దగ్గర ఉంది కదా, త్రిశూలం అవతల పడేసి వచ్చి నాతో యుద్ధం చేయమన్నాడు. నువ్వు మా బలిచక్రవర్తిని కూడా వామన బ్రహ్మచారి రూపంలో వెళ్ళి కపట రూపంలో మా బలిని కూడా చంపావు, కైటభాసురుణ్ణి చంపావు మా వాణ్ణి యుద్ధంలో, నువ్వు అన్నీ కూడా మోసాలు చేశావు, బలిచక్రవర్తిని పాతాళానికి పంపావు, నరసింహ రూపం ధరించి మా హిరణ్యకశిపుణ్ణి చంపావు, జడలు ధరించి తాపసిగా వెళ్ళి మా లంకాధిపతి రావణాసురుని చంపావు, గోపాల వేషం ధరించి పిల్లవాళ్లాగా నెవలిపించాలు, ఇప్పుడు వీణరు తీసుకు పెట్టుకోది పిల్లన గురువు తీసుకుని వెళ్ళి మా కంసుడు మొదలైన రాక్షసులందరినీ చంపావురా నువ్వు. స్త్రీ రూపేణ అహరస్వంతో విప్రలంభ్య అసురాన్ సుధాన్. నువ్వేం చేశావు, మోహిని రూపం ధరించి స్త్రీ రూపం దేవతలకు అమృతం లేకుండా రాక్షసులకు తెచ్చి దేవతలకు పంచిపెట్టావు, మోసం చేశావు. నువ్వు జలచర రూపంలో అయ్యి మా శంఖాసురుని చంపావు. నువ్వు మాయావులలో చాలా అగ్రగణ్యుడు, సర్వమర్మములు తెలిసినటువంటి వాడివి. నత్వత్తోహం బిభేద్య యది శూలం విహాస్యసి. నువ్వు కనుక శూలం కనుక నాకు ఇచ్చావనుకో, చేతిలో నుంచి తీసేసుకున్నావు అనుకో, నిన్ను చూచి నేను భయపడను. శూలం ఉండటం వల్ల నిన్ను చూచి భయపడవలసి వస్తుంది. అశూలం నాకు ఇచ్చేసేయ, నీవంటే నాకు అసలు భయమే లేదన్నాడు. అయినా ఈ దీనపు మాటలు ఎందుకు, దైన్య వచనాలు ఎందుకు నాకు? ఎవడో పిరికి పందలు మాట్లాడవలసిన పానులు మాటలు. నత్యక్షసి త్రిశూలత్వం నత్వం జేష్యామ్యహం రణే. నువ్వు కనుకనే త్రిశూలాన్ని విడిచిపెట్టకపోయినట్లయితే నేను నిన్ను జయించలేను యుద్ధంలో. అవశ్యమే వమర్తవ్య మధ్యప్రాత శరీరిణ. త్రిశూలం నాకు ఇవ్వకపోతే, అవతల పడేయకపోతే నేను నిన్ను చంపలేను, జయించలేను యుద్ధంలో. కానీ ఎట్లాగో చావక తప్పదు కదా, జన్మ ఎత్తిన తర్వాత చావాల్సిందే కదా, తప్పదు కదా, మరణం తప్పదు కదా. అది సత్యదేదో నీ చేతిలో వస్తే మంచిది లే అన్నాడు. వాడు మరణ నిశ్చయానికి వచ్చేసాడు. వాడు వచ్చేసి అవశ్యమేవ మర్తవ్యం అద్య ప్రాత శరీరణ ఇవాళ్ళు రేపు చావక తప్పదు. త్వత్కరేణ వరం మృత్యు బలేనాపి చలేన. బలంతో చంపని కపటంతో చంపని నీ చేతిలో చావడం మంచిది లే నాకు అనుకున్నాడు. ఇయం విద్యాధరి కన్యా నమయా దూషిత ఆసతి. వాడికి తెలుసు కదా వాడి సావు తన త్రిశూలంతో దస్తుందని. మరి అతని చేతిలో త్రిశూలం ఉండే, అందుకని చెబుతున్నాడు ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, నేను ఇంతవరకు ఇవనేమి దూషితురాల్ని చేయలేదు. సాక్షాత్తు శ్రీరేవ మంతవ్య తవార్థం రక్షితామయ. సాక్షాత్తు లక్ష్మీదేవే, నీ కొరకే నేను రక్షించినట్టున్నాను, ఇంతవరకు ఆమెను ముట్టుకొని కూడా ముట్టుకోలా అని ఈ రకంగా చెప్పినటువంటి వాడై తన యొక్క ఎడమ భుజదండంతో గట్టిగా మళ్ళీ కొట్టాడండి. నిజాన ధనోస్తూను తం శిలోచ్చయ కంపినా. ఆ పర్వతం శిఖరంతో కొట్టినట్లు అనమాట, అంత గట్టిగా మళ్ళీ కొట్టాడండి. నృపో వక్షప్రహారం తం విశక్ష్య రణమూర్ధని. వక్షస్థలం మీద కొట్టాడు, సహించాడు ఆ యుద్ధరంగంలో రాజుగారు కూడా. లక్షీచకార తద్వక్ష త్రిశూలం తోలయన్ కరే. తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని ఒక్కసారి తిప్పుతూ అతని యొక్క వక్షస్థలానికి గురిపెట్టి విసిరాడు అనమాట. విజఘాన మహాబాహు సచ ప్రాణాన్ యహౌక్షణాత్. వాడు చచ్చాడు, క్రింద పడ్డాడు, అయిపోయింది, ప్రాణాలు వదిలేసేసి. ఇత్తం కంకాళకేతుం స నిహత్య సురకంబరం. దేవతలు కూడా భయపడేటువంటి ఆ కంకాళ కేతువును అతడు కాస్త చంపే, ఈ రకంగా చంపేశాడు అనమాట. విద్యాధరీం ప్రపశ్యంతీం ప్రాహ వృష్టతనూరుహం. సంతోషంగా చూస్తున్నది ఆమె విద్యాధర కన్య. నారదుడి యొక్క మాట ప్రకారం నేను నీకు నేను ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేశానమ్మా నేను. కరవాణి అధునా వద, ఇంకా నేనేమన్నా చేయవలసింది ఉంటే చెప్పు అన్నాడు. ఈ మాట విని ఆమె గంభీరమైనటువంటి అతని యొక్క మాట విని అంటున్నది మలయగంధి ఆమె పేరు. అధోదారమతే వీర నిజ ప్రాణై ప్రణీకృతం. నీ ప్రాణాలు పణంగా పెట్టి పందెంగా పెట్టి నన్ను రక్షించావు. రాక్షసుడిని జయించడం అంటే సామాన్యం కాదు కదా, యుద్ధంలో మరణం రావచ్చు, జయం కావచ్చు కదా. ఇక్కడికి త్రిశూలం వచ్చింది కాబట్టి సరిపోయింది. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీ ప్రాణమును పందెంగా పెట్టి నన్ను రక్షించావయ్యా. ఇంకా అంతకంటే కులకన్య, ఇంతవరకు నేను ఎవరి చేత దూషితురాల్ని కాదు, ఇటువంటి నన్ను రక్షించావు అని చెబుతూ ఉండగానే ఇంకా నువ్వు నాకు చేయవలసిన పని ఇంకింతకంటే ఉపకారం ఏముంది అని అంటూ ఉండగానే మహానుభవుడైనటువంటి స్వేచ్ఛాచారి అయి త్రిలోక సంచారి అయిన నారద భగవానుడు మళ్ళీ వచ్చేసాడు దేవలోకం నుంచి. అక్కడికి వచ్చాడు అనుకోకుండా వచ్చేసాడు దేవలోకంలో నుంచి. వీళ్ళిద్దరూ నమస్కారం సంతోషించారు, ఆయనకు నమస్కారం చేశారు ఇద్దరు కూడా. ఆశీర్వచనాలు ఇచ్చాడు ఆయన. ఇంకా ఎవరినో బ్రాహ్మడు ఎందుకండి, ఆయనే బ్రహ్మగా ఉన్నాడు. వీళ్ళిద్దరికీ వివాహాలు చేసి పరిచాడు అయిపోయింది. నారదుడి చేతి మీదుగా ఇద్దరికి ఆ విద్యాధర కన్యకి రాజుగారికి అమిత్రజిత్తుకు వివాహమైంది. పాణిగ్రహేణ విధిన అభిషిక్తవు నారదేనతు. నారదుడే వివాహం చేసేసాడు. జగ్మతు నారదాదిష్టవర్త్మనా కృతమంగళు. వాళ్ళందరూ కూడా నారదుడు చెప్పినటువంటి మార్గంలో, పాతాళంలో ఉన్నారు కదా, మళ్ళీ భూలోకానికి రావాలి, ఆయన చెప్పిన మార్గంలో భూలోకానికి వచ్చారు. తయా మలయగంధిన్యా. ఇప్పుడు ఆమె ఏం చేసిందయ్యా అంటే, అదే అమిత్రజిత్తు చిన్నగా రావడం రావడం వారాణసికి వచ్చారండి. పౌరే విహితమంగళాం యద్వీక్షణాదపి నరో నారకీం నైవజాతుచితు. కేవలం వారాణసి నగరాన్ని దర్శించడం మాత్రం చేతనే నరకానికి వెళ్ళరు మానవులందరూ, ఎవ్వరు కూడా ఉత్తమ గతిని పొందుతారు. అలాంటి భార్య కొత్తగా వివాహమైన తర్వాత భార్యతో కలిసి వారాణసికి వచ్చాడు. ఇంద్రాదులకు కూడా పట్టణంలో ప్రవేశం లేదు. కారణం ఏంటి? ఆమె కైవల్య జనయిత్రి, మోక్షమునకు తల్లి అన్నమాట. మోక్ష జనయిత్రి ఆమె, మోక్ష జనని. అలాంటి పురానికి వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఆ పట్టణాన్ని కాశీ అని స్మరిస్తేనే చాలు, ముల్లోకములో కూడా అందరూ కోరుకుంటూ ఉంటారు. పాపములు అతని దగ్గరికి రావునుగాక రావు. అటువంటి కాశికా నగరంలో ప్రవేశించాడు ఆ రాజు. ఆ పట్టణంలో ప్రవేశించడం చేత ఎంతటి పాపములైనా కూడా నశించిపోతాయి. అటువంటి కాశికా నగరంలో ఆ రాజు ప్రవేశించాడు. ఆ విద్యాధరి కూడా కాశీ యొక్క వైభవాన్ని చూచింది, స్వర్గలోకాన్ని నిందించింది, పాతాళ నగరం కంటే కూడా దాన్ని నిందించింది. తరువాత అమిత్రజిత్తు తనకు ప్రియుడైనంత కూడా చాలా సంతోషించింది. యథా దృష్ట్వాప్యహో కాశీం పరమానందకేతనం, పరమ ఆనందమునకు నిలయమైనటువంటి కాశీని చూడటం వల్ల తన జన్మ ధన్యమైంది అని భావించింది ఆమె. తన భర్తతో పాటు కాశీలో ఎంతో పరమమైన ఆనందాన్ని పొందింది. ఆ అమిత్రజిత్తు కూడా ఆ మలయగంధిని పొంది ధర్మప్రధానం సంసేవ్య కామం ప్రాపోత్తం, ధర్మప్రధానమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కామమును ఆయన పొందినటువంటి వాడైనాడు. ఒకనాడు భర్తతో అంటున్నది, విష్ణుభక్తి పరాయణుడైన భర్తతో కొంతకాలం అయిన తర్వాత మలయగంధి అంటున్నది, సంతానం లేదు వాళ్ళకి. రాజ్ఞి అంటున్నది, అమ్మా అది మలయగంధి ఏమంటున్నదంటే, మనము పుత్రుల కొరకు అభీష్ట తృతీయాన్ని వ్రతం చేద్దాము అన్నది. అభీష్ట తృతీయ అని మొన్న వచ్చిన వ్రతం మనోరథ తృతీయ, అది ఆ వ్రతం వేరు సంవత్సరం చేయాలని. అభీష్ట తృతీయ అని వ్రతం చేద్దాం మనం అని అనేటప్పుడు రాజుగారు అన్నాడు, అసలు అభీష్ట తృతీయ వ్రతం అంటే ఏమిటి, ఎలా చేయాలి, దాని విధానం ఏంటి, మరి నువ్వు చేయాలనుకొని చేసేస్తే ఎట్లా, భర్త యొక్క అనుమతి లేకుండా వ్రతములు కనుక చేస్తే చాలా ప్రమాదం అది. నారీ పత్యనుజ్ఞాత యా వ్రతాది సమాచరి, జీవించి ఉండగా దుఃఖాలను పొందుతుంది, మరణించిన తర్వాత నరకానికి పొందుతుంది, కాబట్టి నువ్వు ఏం చేయదలుచుకున్నావో ఆ వ్రత విధానం ఏంటో చెప్తే నేను అనుమతి ఇస్తాను, అప్పుడు కలిసి ఇద్దరం చేద్దామన్నాడు. అప్పుడే ఇది స్కందపురాణే కాశీఖండే వీరేశ్వర ఆవిర్భావే అమిత్రజిత్ పరాక్రమో నామ ద్వశీతి తమోధ్యాయ. అమిత్రజిత్తు రాక్షస సంహారం చేసినటువంటి రెండవ అధ్యాయం పూర్తయింది. ఎంత ధైర్యం స్థైర్యం పరాక్రమం ఉంటే, నారదుడు చెప్పిన మాట విని సముద్రంలో నుంచి అలా వెళ్తాడండి ఒంటరిగా. అందువల్ల అతడు మంచి పరాక్రమవంతుడే. తర్వాత 83వ అధ్యాయం ప్రారంభమవుతున్నది. పూర్వము నారద మహర్షి వ్రతం చేయమని కుబేరుడు యొక్క పత్ని అయిన శ్రీముఖికి చెప్పాడు. చెబితే ఆమె ఈ వ్రతం చేసి కొడుకును కన్నది, కుమారుడు నలకూబరుడు అండి. కుబేరుని యొక్క కుమారుడు పేరు నలకూబరుడు అండి. చాలా మంచి సౌందర్యం కలిగినటువంటి వాడు. నారదుని యొక్క కోరిక దీని ప్రకారం ఆ శ్రీముఖి అనేటువంటి ఆమె ఈ వ్రతం చేసింది. ఇంకా చాలామంది ఈ వ్రతం చేసి పుత్రులను పొందినారు. ఇక్కడ ఉన్నదే ఆ గౌరీదేవిని చక్కగా పూజించాలి. ఎటువంటి గౌరీ మాత అంటే పిల్లవాడికి పాలిస్తూ ఉన్నట్లుగా ఉండాలి, అటువంటి గౌరీ బొమ్మను చేయించాలి. ఎప్పుడు చేయాలంటే మార్గశీర్ష మాసంలో తదీనాడు, శుక్లపక్షంలో తదీనాడు చేయాలి. ఒక కలశము పెట్టాలి, అది తామ్ర పాత్ర తీసుకోవాలి. ఒక కలశం పైన ఒక కలశం పెట్టి దానిపైన ఒక తామ్ర పాత్ర పెట్టాలి. ఆ తామ్ర పాత్ర అంటే రాగి పాత్ర, దాని నిండా కూడా బియ్యం పోయాలి. తర్వాత దాని మీదనే పసుపు పచ్చడి వస్త్రం, మధ్యలో చినిగింది అలాంటిది కాకుండా కొత్త వస్త్రం తీసుకొని వచ్చి దాని మీద ఉంచాలి. ఆ తామ్ర పాత్ర పైన ఆ వాసం పైన అది మంచి వస్త్రం ఉంచాలి. ఆ వస్త్రం పైన ఉన్నదే పద్మం ఒకటి బాగా సూర్యుడి యొక్క కాంతి చేత ప్రకాశ అప్పటికప్పుడు వికసించిన చక్కగా వికసించిన పద్మం ఉంచాలి. ఆ పద్మం యొక్క మధ్యలో కర్ణిక ఉంటుంది, అక్కడ నా బంగారంతో తయారు చేసినటువంటి బ్రహ్మాణి యొక్క ప్రతిమ పెట్టాలి. బాగా దానికే రత్నాలు పట్టు వస్త్రాలు వాటితో అవన్నీ అలంకరించాలి. రకరకాల పుష్పాలతో నారంజ మొదలైన పండ్లతో సుగంధాలతో చందనాదులతో కర్పూరములతో వండి పరమాన్నములతో పిండి వంటలతో ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. రాత్రిపూట జాగరణం చేయాలి. నిద్ర బాగా ఉత్సవాలన్నీ చేయాలి. తర్వాత చెయ్యి ప్రమాణం కలిగిన ఒక కుండం చేసి జాతవేదస అనేటువంటి మంత్రంతో నెయ్యిన్ను తేనె కలిపి మంత్రవిత్తు అయినటువంటి వాడు నెయ్యి తేనె పద్మం అండి కమలం తీసుకొని 1000 కమలాలతో ఆ నేతిలోను తేనెలోను ముంచి హోమం చేయాలి. హోమం చేసిన తర్వాత ఆచార్యుల వారికి అప్పుడే ప్రసవించిన బిడ్డ కలిగిన కపిల గోవును దానం చేయాలి. మంచి దాన్ని ఆచార్యులకు ఇవ్వాలి, చక్కగా అలంకరించి ఇవ్వాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి భక్తితో. నూతనమైన వస్త్రాలు కట్టుకోవాలి ఈ దంపతులు ఇద్దరు. తెల్లవారిన తర్వాత మార్గశిర శుద్ధ తదియ కదండి స్నానం చేయాలి, అంటే చవితి వస్తుంది. మళ్ళీ ఆచార్యుడిని పూజించాలి. వస్త్రాలు ఆభరణాలు మాల్యములు దక్షిణలు ఇవన్నీ సంతోషంగా పూజించాలి. ఈ మూర్తి ఉన్నదే మనం పూజించామే బంగారపు మూర్తి అమ్మవారిది ఆచార్యుల వారికి ఇచ్చేసేయాలి. ఆ మండపం అంతా ఆయనకి ఇచ్చేసేయాలి. సముచ్చరం ఇగో అప్పుడు ఈ మంత్రం చెప్పాలి. నమో విశ్వవిధాయిజ్ఞే విధే వివిధకారిణి సుతం వంశకరం దేహి తుష్టాముష్మాతు వ్రతాత్. నేను చేసిన ఈ వ్రతమునకు సంతోషించి ఓ బ్రహ్మాణి నాకు మంచి కుమారుణ్ణి వంశవృద్ధి పొందించే కుమారుణ్ణి అని ప్రార్థించాలి. 1000 మందికి భోజనం పెట్టాలి బ్రాహ్మణులకు భక్తి ప్రపత్తులతో. వాళ్ళు తిన్న తర్వాత తను ఈ దంపతులిద్దరూ భోజనం చేయాలి. ఈ వ్రతం ఇలా చెయ్యాలని చెప్పి ఆ మలయ గంధి భర్తకు చెప్పింది. ఆ రాజుగారు చాలా సంతోషించాడు. ఆ వ్రతం చక్కగా చేశారు. వెంటనే ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఒక పార్వతీదేవిని ప్రార్థన చేసింది. పుత్రం దేహి మహామాయే సాక్షాత్ విష్ణు అంశ సంభవం. విష్ణువు అంశతో పుట్టినటువంటి పిల్లవాడిని నాకు ఇవ్వవంది. విష్ణు అంశ సంభవుడైన కుమారుడు నాకు కావాలి. విష్ణువు యొక్క అంశతో పుట్టాలండి. విష్ణువంశ సంభవుడైనటువంటి కుమారుడిని నాకు ఇవ్వాలి. మహామాయ పుట్టిన వెంటనే అతడు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. సదాశివుని యందు బాగా భక్తి ఉండాలి. విష్ణువంశతో జన్మించాలి. విష్ణుమూర్తి శివుని యొక్క భక్తుల్లో అగ్రగణ్యుడు విష్ణుమూర్తి, విష్ణుమూర్తి భక్తులలో అగ్రగణ్యుడు శివుడు. అందువల్ల విష్ణు భక్తుడైనటువంటి పుత్రుడు కావాలి. పుట్టిన వెంటనే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమికి రావాలి. సదాశివుని యందు గొప్ప భక్తుడు కావాలి. ఇది అడిగిందండి. వినయీవ స్తన్యపానేన తల్లి పాలు త్రాగకుండానే 16 వయస్సు కలవాడు కావాలి పుట్టిన వెంటనే. ఇలాంటి కుమారుడు నాకు కావాలి అని పార్వతీదేవి ప్రార్థించిందండి. ఆమె కూడా తథాస్తు అన్నదండి. ఆమె భక్తికి సంతోషించి అసలు మొదటి నుంచి కూడా ఈమె దేవీ భక్తురాలు కదా. వివాహం ముందు నుంచి కూడా అంబికా భక్తురాలు. తర్వాత కొంతకాలానికి కుమారుడు కలిగాడు కానీ మూలా నక్షత్రంలో కలిగాడు ఆ పిల్లవాడు. మూలా నక్షత్రంలో కలిగేటప్పుడు జాతకజ్ఞులందరినీ పిలిపించి విచారణ చేసి మంత్రులు అన్నారు, ఇది మీకు ప్రమాదం అండి, పిల్లవాడిని మీరు విడిచిపెట్టాలి అన్నారు. మరి ఏం చేయాలి, రాజు మంత్రి మాట వినాలి. చెబుతున్నారు జ్యోతిష్కులు మంత్రులు చెప్పారు, ఇది రాజ్యానికి క్షేమం కాదు, ఇది మీకు క్షేమం కాదు అని చెప్పారు. భార్యతో చెప్పాడు ఈ విషయం అంతా కూడా. భార్యకు ఎవరు ప్రధానమది, తనకు వరం దేవి పూజ చేసి ఆమె అనుగ్రహంలో వచ్చిన ఈ పిల్లవాడు ప్రధానమా, తన భర్త మాంగళ్యం ప్రధానమా? అందువల్ల నేను మాంగళ్యమే ప్రధానం, తనకి భర్త ఎక్కువ ఈ పిల్లవాడి కంటే. ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని క్షేమాన్ని కోరి ఈ పిల్లవాడిని వదిలిపెట్టడానికి ఆమె కూడా అంగీకరించింది. ధాత్రియేయికాం సమాకర్ణ్య ప్రాహేదం సా నృపాంగన. వదిలిపెట్టేటప్పుడు ఒక దాదిని పిలిచింది. కాశీలో పంచముద్ర మహాపీఠం అని ఉన్నది. ఆ పీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ వికటాదేవి ఉన్నది. ఆ వికటాదేవి ముందు ఈ పిల్లవాడిని ఉంచి రాను. ఆ వికటాదేవే బహుశా సంకటాదేవి అని చెప్పి కొన్ని హిందీ గ్రంథాలలో ఆ సంకట ఈ వికటన గురించి కొంత విచారణ చేసి బహుశా సంకటాదేవి అయి ఉంటుంది. ఆ వికటాదేవి అనే పేరుతో ప్రస్తుతం లేదు. ఈ ఆత్మవీరేశ్వర మందిరానికి దగ్గరలో సంకటాదేవి మందిరం మాత్రం ఉన్నది. సంకటా ఘాట్ ఉన్నది, దేవి ఘాట్ కూడా ఉంది. సంకటామాత అయి ఉంటుందని చెప్పి ఇతరత్ర గ్రంథాలలో ఉన్నది, నేను అది చూడటం జరిగింది. అందువల్లనే ఆ సంకటామాత దగ్గర ఆమె మాతృక, ఆమె దగ్గర ఉంచి రమణం అన్నారు. చెప్పి నేను ఏమని చెప్పి ఒక్క మాట చెప్పి రమణం ఉంది, ఈ పిల్లవాడు ఈ శిశువు పార్వతీదేవి అనుగ్రహం వల్ల వచ్చాడు. నీ మీ ముందు నేను ఉంచుతున్నాను. రాజుగారు యొక్క భార్య రాణి గారు తన భర్త అయినటువంటి ప్రభువుకి ప్రియమును కోరినటువంటిదై మంత్రులు చెప్పిన మాట ప్రకారం ఈ పిల్లవాడిని నీ దగ్గర ఉంచవంది అని చెప్పి ఉంచి రమణం ఉందండి. ఆ వికటాదేవి యొక్క అంటే సంకటామాత యొక్క ముందు ఉంచి రమ్మంది. సరే ఆ వికటాదేవి ఏం చేసింది, అక్కడ పిల్లవాడిని ఉంచేసి వచ్చేసింది. ఈ వికటాదేవి ఏం చేసింది, యోగిని మాతల్ని పిలిచింది, మీరు తీసుకొని వెళ్ళి మాతృగణముల దగ్గరికి తీసుకొని వెళ్ళవంది. మాతృగణములు అంటే బ్రాహ్మి, 9 మంది అండి వీళ్ళు, బ్రాహ్మి అలాగే వైష్ణవి, రౌద్రి, వారాహి, నారసింహి, కౌమారి, ఐంద్రి, చాముండ, చండిక, ఈ నవమాతృకుల దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అన్నదండి. ఆ యోగిని గణాన్ని పిలిచి వాళ్ళని ఆజ్ఞాపించిందండి. వాళ్ళందరూ ఆకాశంలో వెళ్ళి ఆ గణములకు దగ్గరికి వెళ్ళారు యోగిని బృందం. ఈ పిల్లవాడు సూర్యుడిలాగా తేజస్సుతో విరాజిలుతో ఉన్నాడు. ఆ నవమాతృకుల ముందు ఉంచి ఈ సంకటాదేవి వికటాదేవి చెప్పిన మాటలన్నీ చెప్పారు. వాళ్ళు విన్నారు. పిల్లవాడు చూడబోతేనే చాలా మనోహరంగా అందంగా ఉన్నాడు, మంచి తేజస్సుతో ఉన్నాడు. ఆ వికటాదేవి ఏమో ఇక్కడికి పంపింది, ప్రపచ్చు యుగబద్బం కస్తే దాత ప్రసూశ్చక. ఆ పిల్లవాడిని అడిగారట, నువ్వు ఎవరబ్బాయి అయ్యా, మీ అమ్మ ఎవరు అని అడిగారు. అదేవి మాట్లాడాల, మాట్లాడకపోయేటప్పటికీ తదాతద్యోగిని చక్రం ప్రాహ మాతృగణాస్థితి, ఆమె యోగిని చక్రం ఈ పిల్లవాడి విషయం అంతా కూడా చెప్పారు. చెప్పేటప్పటికీ వాళ్ళు అంటున్నారు, ఆ 9 మంది మాతృకలు, ఈ పిల్లవాడు రాజయోగ్యుడు, మహా గొప్ప లక్షణాలున్నాయి, ఈ పిల్లవాడిని మళ్ళీ ఆ వికటాదేవి దగ్గరికే తీసుకుని వెళ్ళు అని చెప్పి యోగినులను ఆజ్ఞాపించారు. ఆ 8 మంది మాతృకలు మళ్ళీ వారాణసిలో ఆ సంకటామాత వికటామాత దగ్గరికే తీసుకుని వెళ్ళమని వాళ్ళందరూ ఆజ్ఞాపించారు. పంచముద్రా మహాదేవి తిష్టతే యత్ర కామ్యద, అక్కడ పంచముద్రా మహాదేవి ఉంది, వికటాదేవి ఆమె అన్ని కోరికలు తీరుస్తుంది. అయితే అక్కడ కాత్యాయన ఉన్నది, కానీ కాత్యాయన అప్పుడు రాల తర్వాత వచ్చింది అక్కడికి, ఈ ఆత్మవీరేశ్వరుడు వచ్చిన తర్వాత. అందువల్ల ఇక్కడ వికటాదేవి అంటే సంకటామాతని పెద్దలు చెప్పారు. యశా సంసేవనాతృణం నిర్వాణశ్రీరదూరత, ఆ పంచముద్రా పీఠం అది, అక్కడున్న అమ్మవారిని సేవిస్తే మోక్షం అనేది దూరంలో ఉండదు, దగ్గరికి వస్తుంది. అలాంటి గొప్ప పీఠం, సర్వత్ర శుభజన్య జన్మిభ్యాం కాశ్యాముక్తి పదే పదే, పుణ్యాత్ములందరికీ కాశీలో ప్రతి చోట ప్రతి ప్రదేశం కూడా ముక్తిప్రదమైందే, అయినప్పటికీ ఆ పీఠం మాత్రం సర్వసిద్ధికరమైనటువంటిది పంచముద్రా పీఠం. ఆ పీఠమును సేవించడం వల్ల ఈ 16 ఏళ్ల పిల్లవాడికి విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల త్వరలోనే సిద్ధి కలుగుతుంది, సిద్ధిని పొందుతాడు, విశ్వేశ్వర అనుగ్రహాన్ని పొందుతాడు ఏమని మాతృగణములన్నీ కూడా 9 మంది మాతృకలు కూడా ఆశీర్వదించి ఈ యోగినుల ద్వారా మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చారు. ఆ మాతృల యొక్క ఆదేశానుసారం పంచముద్రా పీఠంలో మళ్ళీ వికటాదేవి దగ్గర ఉంచారు. స్వర్గ ఈ రకంగా చూడండి, పిల్లవాడు ఏమని చెప్పారు, ఎలాంటి పిల్లవాడు కావాలండి, పుట్టంగానే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ రావాలి, వెళ్ళాడు మళ్ళీ వచ్చాడనమాట, కోరినట్లుగానే అందుకని స్వర్గానికి వెళ్ళాడు మళ్ళీ ఇక్కడికే వచ్చాడనమాట. ప్రాపితో మాతృవాక్యేన పంచముద్ర అంకితం పునః, ఆ తల్లి కోరింది కాబట్టి జగన్మాతను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. సంప్రాప్య తన్మహాపీఠం స్వర్గలోకాదిహాగత ఆనందకాననే దివ్యం తతాప విపులం తప, వచ్చి ఆనందకాలంలో గొప్ప తపస్సు చేశాడు. తపస అతీవ తీవ్రేణ నిశ్చలేంద్రియ చేతస తస్య రాజకుమారస్య ప్రసన్నో భూతు మాధవ, బాగా నిశ్చలమైనటువంటి ఇంద్రియము మనస్సు కలిగినటువంటి వాడై తీవ్రమైన తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ఉమాధవుడు పార్వతీపతి ప్రత్యక్షమైనాడు. ఎక్కడ లింగ రూపములో ఆవిర్భవించాడు, అక్కడ అంతకుముందు లింగం లేదు, ఆ పంచముద్రా పీఠంలో తపస్సు చేస్తున్నాడంతే. ఆవిర్బభు పురతో లింగరూపేణ, అంతేగాని లింగంలో నుంచి రాలా, లింగరూపంలో వెంటనే ఆవిర్భవించాడు స్వయంభూలు. ప్రోవాచచ ప్రసన్నోస్మి వరం బ్రూహి నృపాంగజ, వరం కోరుకో అన్నాడు, ప్రసన్నుడనైనాను అన్నాడు. సర్వజ్యోతిమయం లింగం పురతో వీక్ష వాంగ్మయం, వాంగ్మయం అంటే వేదమునకు యో కారణమైనటువంటిది, వేదములు పరబ్రహ్మ నుండే వచ్చినాయి. ఆ వేదయోని అయినటువంటి సర్వజ్యోతిర్మయమైనటువంటి లింగమును చూచాడు తన ముందు. సప్తపాతాళముద్విద్యా స్థితం బృహదనుగ్రహాత్. సప్తపాతాళములను భేదించుకుని వచ్చిందనమాట, సాక్షాత్తు ఆ పరబ్రహ్మస్వరూపుడైన విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల. దండ ప్రణామం చేసి స్తోత్రం చేశాడు. సూక్తైర్జన్మాంతరభ్యస్తై సుహృష్టో రుద్ర సూక్తాలతో చేశాడు. ఎప్పుడు చదువుకున్నాడండి? జన్మాంతరంలో నేర్చుకున్న రుద్ర సూక్తాలతో చేశాడు. ఈ జన్మలో నేర్చుకునేవి కాదు. పార్వతీదేవిని గురించి కాళిదాసు కూడా వర్ణిస్తూ, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా నాడు. ఆమె ఎవరి దగ్గర చదువుకోలేదుట, పూర్వజన్మలో ఆమె నేర్చుకున్న విద్యలన్నీ ఆమె అవన్నీ పొందినవి అన్నారు. అలాగే ఈయన కూడా ప్రాక్తన జన్మ విద్యలతో ఆ ప్రభావం చేత రుద్ర సూక్తాలు నమకం చమకం వీటితో స్తోత్రం చేశారు. భగవానుడు దేవదేవుడు మహేశ్వరుడు ప్రసన్నుడైనాడు సంతుష్టుడైనాడు అంటున్నాడు, వరం కోరుకోనైనా నువ్వు చాలా కష్టపడ్డావు, తపస్సు చేశావు, నీ శరీరాన్ని శ్రమ పెట్టావు, పిల్లవాడి వయ్యుండి కూడా, అందువల్లనే బాలుడి వయ్యుండి నువ్వు చేసిన ఈ తపస్సు నా యొక్క మనస్సును బాగా ఆకర్షించింది, వరం కోరుకో అన్నాడు. ఆ మాట విని వరదానం పునఃపునః వరంచ ప్రార్థయాంచక్రే పరిహృష్ట తనూరుహ రెండు మూడు సార్లు అన్నాడు శివుడు ఆ మాట విశ్వనాథుడు. సంతోషించి అంటున్నాడు, వరం కోరుకుంటున్నాడు. దేవదేవ మహాదేవ ఎది దేయో వరో మమ తదత్ర భవతా స్థేయం భవతాపహృతా సదా. సంసార తాపమును హరింపజేసే ఓ మహానుభావ, ఓ దేవదేవా, నాకు వరం గనక ఇవ్వదలుచుకున్నట్లయితే ఈ లింగమునందు భక్తుల కోరిక తీరుస్తూ ఈ లింగమునందు నువ్వు ఉండాలి అన్నాడు. ఈ క్షేత్రంలో అంటే ఈ పంచముద్రాపీఠంలో ముద్రలు లేకుండా జపించినా సిద్ధి ఇవ్వాలన్నాడు. మామూలుగా మంత్రం ఉపదేశం పొందిన తర్వాత ముద్రలు ఉంటాయి కదండి, అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ ఉంటాయి, అవి ఏమీ లేకుండా అన్నమాట, ఊరికే మంత్రం జపిస్తే చాలన్నమాట. ఏది పంచముద్రాపీఠంలో అంత శక్తి ఉంది. ముద్రలు లేకుండా మంత్రం జపించినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడు కూడా ముద్రలు లేకుండా జపిస్తే దాని ఫలితం ఉండదు. గాయత్రి మంత్రం కానీ ఏదైనా సరే ముద్రలతో కూడి చేయాలి. ముద్రలు లేకుండా చేసినా కూడా అక్కడ ఫలితం వస్తుంది అన్నాడు. ఆ రకంగా ఇవ్వాలి. దర్శనం వల్ల స్పర్శన వల్ల పరాసిద్ధిని ఇవ్వాలి అన్నాడు. ఈ లింగము యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా అనుగ్రహించాలి అన్నాడు. అని ఇది తద్వర్ణమాకర్ణ్య లింగరూపోవదత్ ప్రభు. లింగరూపుడైనటువంటి ఆ ప్రభు అంటున్నాడు, ఓ విష్ణుభక్తుని కుమారా, ఓ అమిత్రజిత్తు, నువ్వు విష్ణువంశ సంభూతుడవయ్యా, నువ్వు విష్ణువు యొక్క అంశతోటే జన్మించావయ్యా, నా భక్తులలో శ్రేష్ఠుడైన విష్ణుమూర్తి యొక్క స్వరూపమే నువ్వు. ఓ వీరా అని పిలిచాడనమాట, అతనికి పేరు లేదు ఇంతవరకు, వీరా అని పిలిచాడు. పిలిచి వీరేశ్వరుడు అనే పేరుతో ఈ లింగం పిలువబడుతుందయ్యా, కాశీలో భక్తులందరికీ కూడా కోరుకున్న కోరికలన్నిటినీ అనుగ్రహిస్తుంది. ఈ లింగమునందు నేను ఈరోజు నుండి ఎల్లప్పుడూ ఉంటూ ఉంటాను. ఎవరైతే ఈ లింగమును ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ వాళ్ళ సర్వసిద్ధులను సిద్ధింపజేస్తాను, ఇందులో ఏమాత్రం సందేహించవలసిన పదం లేదు. దీని యొక్క మహిమ ఉన్నదే ఎక్కువ మంది తెలుసుకోలేరయ్యా ఈ కలియుగ ప్రభావం చేత. ఎవడైతే ఈ విశ్వేశ్వరలింగ ప్రభావాన్ని తెలుసుకుంటాడు వాడు పరాసిద్ధిని పొందుతాడు. ఇక్కడ జపం చేసినా హోమం చేసినా దానం చేసినా స్తోత్రం చేసినా పూజించినా దేవాలయ విషయంలో ఏదైనా జీర్ణోద్ధరణము మొదలైనవి చేసినప్పటికీ దాని ఫలం అక్షయమవుతుందయ్యా. నువ్వు కూడానే ఏ రాజుకు దుర్లభంగా అనేటువంటి చక్కటి రాజ్యాన్ని పొందుతావయ్యా, నువ్వు చక్రవర్తి అవుతావు, సకల భోగాలు అనుభవిస్తావు, చివరిలో నువ్వు పరాసిద్ధిని పొందుతావు. ఈ భూమండలం ఈ జగత్తు అంతటిలో కూడా వారణాసి పరమ రమ్యమైనటువంటి నగరం. పుణ్య అందులో ఉన్నదే అస్సీ సంగమం ఉన్నదే, అస్సీ గంగా సంగమం అది ఇంకా పవిత్రమైంది అని చెప్పి వర్ణిస్తూ ఉన్నారు. అస్సీ సంగమం దగ్గర నుంచి భగీరథ తీర్థం అని ఉన్నది, భాగీరథి వినాయకుడు అక్కడ ఉన్నాడు లలితాఘాట్ తర్వాత, అక్కడి వరకు వర్ణిస్తున్నారు ఏ ఏ తీర్థాలు ఉన్నాయో చెబుతున్నారు. ఎవరు పరమేశ్వరుడు చెబుతున్నాడు పుణ్య తతోపిచ హయగ్రీవం. దానికంటే అక్కడ దగ్గరలో హయగ్రీవ తీర్థం ఉందయ్యా, అది చాలా అతి పుణ్యప్రదమైనటువంటిది. ఆ హయగ్రీవ రూపంతో అక్కడ విష్ణువు ఉండి భక్తుల యొక్క మనోరథాలు తీరుస్తూ ఉంటాడయ్యా. హయగ్రీవ తీర్థం తర్వాత చాలా విశేషమైనది గజతీర్థం ఉన్నది. అక్కడ కేవలం స్నానం చేస్తేనే గజదానం చేసిన ఫలితం వస్తుంది. గజతీర్థం కంటే అధికమైనటువంటిది కోకావరాహ తీర్థం ఉన్నది. అస్సీ ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ యువతలు ఉన్నది ఈ భగీరథ ఘాట్. ఈ లోపల ఉన్నటువంటివన్నీ కూడా ముఖ్యమైన ప్లేసులన్నీ వర్ణిస్తున్నారు. ఇక్కడ కోకావరాహు కంటే కూడా దిలీపేశ్వరుడు అనేటువంటిది ఒకటి ఉన్నది. దిలీప తీర్థం ఉందయ్యా, దిలీపేశ్వరుడు, దిలీప మహారాజు, రఘుమహారాజు తండ్రి స్థాపించిన లింగం. అది చాలా శ్రేష్టమైంది, పరమ పాపనాశకమైనటువంటిది. దాని తర్వాత సగర చక్రవర్తి స్థాపించి అక్కడ తపస్సు చేసిన తీర్థం ఉందయ్యా, సగర తీర్థం. ఆ సగరేశ్వరుడి దగ్గర ఉన్నది అది. అక్కడ స్నానం చేస్తే మనుషుడు ఎప్పుడు దుఃఖసాగరంలో మునగడయ్యా. సగర తీర్థం కంటే సప్తసాగర తీర్థం ఉన్నది. సప్త సముద్రముల్లో అక్కడ మనుష్యుడు అక్కడ స్నానం చేస్తే సప్త సముద్రాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందయ్యా. ఇది కాశీపురాలో ఉంది. సప్తసాగరం మీదనే దీనికే మహోదధి తీర్థం అని కూడా పేరు అయ్యా, మరొక పేరు కూడా ఉంది. ఇక్కడ ఒక్కసారి స్నానం చేసి అక్కడ చేసినట్లయితే పాప సముద్రములన్నీ కూడా భస్మం అయిపోతాయి. దీనికంటే పవిత్రమైనది కపిలేశ్వరం అని చెప్పి అక్కడ ఒక చౌరతీర్థం, కపిలేశ్వరుడి దగ్గర చౌరతీర్థం ఉన్నది. అది చౌర్యము, బంగారము, బంగార చౌర్యం మొదలైన పాపముల నుండి నశింపజేస్తుంది. దానికంటే గొప్పదైనటువంటి కేదారేశ్వరుడి దగ్గర గౌరీకుండం, అదే హంసతీర్థం అన్నామే, హరపాప తీర్థం. అక్కడ ద్రోణకాకములు పడి హంసలుగా మారినాయని చెప్పి చెప్పుకున్నాం. ఆ గౌరీకుండం అన్నమాట హరపాప తీర్థం, కేదారేశ్వరి ఘాట్ అంతకంటే గొప్పదయ్యా. అక్కడ హంసస్వరూపముతో ఉండి దేహం ధరించిన వాళ్ళందరికీ బ్రహ్మపదమును నేను పొందిస్తూ ఉంటాను. త్రిభువన, ఆ తర్వాత త్రిభువన కేశవ అని చెప్పి ఇంకొక తీర్థం ఉంది. అది కూడా చాలా పుణ్యప్రదమైంది. అక్కడ స్నానం చేస్తే మర్త్యలోకంలో ఇంకా ఎప్పుడూ జన్మించడు. గోవ్యాఘ్రేశ్వర తీర్థం ఉన్నది, దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వచ్చాం. అక్కడ ఉన్నది శీతలామంది మందిరంలో గోవ్యాఘ్రేశ్వరుడు. గోవును ఒక పెద్ద పులి, అక్కడ పెద్ద పులి గోవుని భక్షించబోయింది అక్కడ అన్నమాట. ఆ ప్రాంతంలో అప్పుడు పరమేశ్వరుడు అక్కడ ఆవిర్భవించాడు. గోవ్యాఘ్రేశ్వర తీర్థం ఉంది. అక్కడ ఆవును, వ్యాఘ్రము ఈ రెండూ కూడా తమ యొక్క విరోధాన్ని వదిలి తర్వాత ఉత్తమ సిద్ధిని పొందినాయి ఆ రెండు కూడా. తర్వాత అక్కడ అక్కడే మాంధాతృ స్థాపించినటువంటి, మాంధాత చక్రవర్తి స్థాపించిన మాంధాత్రీశ్వర లింగం కూడా ఉంది. ఆ దగ్గరలోనే ఇవన్నీ కూడా గంగా తీరము, ఆ చుట్టుపక్కల ఇవన్నీ కూడా మణికర్ణిక ఘాట్ యువతలు ఉన్నవన్నీ చెబుతున్నాడు. ముచుకుంద తీర్థం ఉన్నది, అది గౌదాలియా తర్వాత ఉంది. అక్కడ ముచుకుందేశ్వరుడు అని చెప్పి కూడా ఉన్నాడు మహానుభావుడు. ఆ ముచుకుంద తీర్థాలు ఇవన్నీ లేవు ఇప్పుడు. ఈ తీర్థములేవి దాదాపుగా లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ తీర్థంలో స్నానం చేస్తే శత్రుపరాజయం ఉండదు. ఆ తర్వాత అంతకంటే పరమ కళ్యాణ సాధనమైన పృథు తీర్థం ఉంది, పృథ్వీశ్వర లింగం ఉంది. అక్కడ దాన్ని కనుక సేవించినట్లయితే ఈ భూమండలానికి రాజవుతాడు. అక్కడ మిక్కిలి సిద్ధిప్రదమైన పరశురామ తీర్థం ఉంది. యమదగ్ని కుమారుడు క్షత్రియులందరినీ చంపి ఆ పాపం పోగొట్టుకోవడానికి అక్కడ స్నానం చేశాడు, అక్కడ తపస్సు చేశాడు ఆయన. ఒక్కసారి జ్ఞానం ఉండి కానీ అజ్ఞాని కానీ జ్ఞాని కానీ ఒక్కసారి స్నానం చేస్తే క్షత్రియ వధవల పాపం అంతా పోతూ ఉంటుంది. అక్కడ కృష్ణుని యొక్క అన్నగారైన బలరాముడు బలరామ తీర్థం ఉందయ్యా, అది చాలా గొప్పది. ఆయన ఎందుకు ఆ తీర్థంలో స్నానం చేశాడే అంటే బలదేవుడు ఒకసారి నైమిషారణ్యానికి వెళ్ళాడు. భాగవతంలో ఈ కథ వస్తుంది. వెళ్ళేటప్పటికి అందరూ మహర్షులందరూ లేచారు. సూతుల వారు పురాణం చెబుతూ లేవాల. ఆ స్థానం అక్కడ వ్యాసపీఠం, అది అక్కడ ఉన్నప్పుడు అందరూ గౌరవించి కూర్చోబెట్టారు. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఆ స్థానంలో ఉన్నప్పుడు లేవలసినటువంటి అవసరం లేదు. అందువల్ల ఆయన బలరాముడికి లేచి నమస్కారం చేసి గౌరవించాల. మిగిలిన వాళ్ళందరూ గౌరవించారు. ఆయన కాస్త ఆదిశేషుడు అంశే కదండి, బుస్సలు కొడుతూ ఉంటాడు. అందువల్లనే వెంటనే నాగలతో శిరస్సు ఖండించేసాడు. ఇప్పుడు బ్రాహ్మణహత్యా పాపం వచ్చింది అతనికి, బ్రహ్మహత్యా పాపం వచ్చిందను. ఈ కాశీకి వచ్చి ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు అందరూ మునులు ప్రార్థిస్తే మళ్ళీ ఆయన కుమారుణ్ణి మళ్ళీ అక్కడ సూతుల వారుగా చేశారన్నమాట. రోమహర్షుణ్ణి ఈ పని చేశాడు. ఈయన సంహరించిన ఆయన రోమహర్షుడు, ఆయన కుమారుడు రౌమహర్షుని. మనకు భారతం మొదలైన ఈ పురాణాలు వీటన్నిటిలో వచ్చి ఆయన రౌమహర్షుని, ఆయన కుమారుడు అనమాట. ఆయన్ని సూతుడని అంటారు, రోమహర్షుని కుమారుడు. మన రోమములు గగుర్పాటు చెందేటట్లు అంత చక్కగా చదువుతాడు ఆయన పురాణం. అందువల్ల ఆయనకు రోమహర్షుడు అని పేరు. అందువల్లనే పరశురాముడు ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేసి సూతుని వచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకున్నాడయ్యా. ఇదిగో ఇది దివోదాసు తీర్థం, విశాలాక్షి మందిరం దగ్గర ఉన్నది. ఆ ధర్మేశ్వర పీఠంలో. ఇక్కడ స్నానం చేస్తే చివరిలో అంతకాలంలో జ్ఞానం కలుగుతుందయ్యా. ఇది భాగీరథి తీర్థం, ఇది చాలా గొప్ప తీర్థం. ఇక్కడ భాగీరథి అమ్మవారు అక్కడ మూర్తి ధరించి ఇక్కడ ఉన్నదయ్యా. భాగీరథి తీర్థంలో స్నానం కనుక చేసి శ్రాద్ధం కనుక పెట్టి యోగ్యులకు దానం కనుక చేసినట్లయితే మళ్ళీ జన్మ పొందడయ్యా. ఇదిగో ఇదే భాగీరథి తీరంలోనే హరపాప తీర్థం ఉంది, ఇది మళ్ళీ కేదారకుండ దగ్గర. ఇక్కడ స్నానం చేస్తే మహాపాపములన్నీ పోతూ ఉంటాయి. ఈ కేదారకుండం దగ్గరే నిష్పాపేశ్వరుని లింగం కూడా ఉందయ్యా. ఈ లింగ దర్శనం చేత ఒడ్డుపైనే ఉన్నాయి ఇవన్నీ కూడా, తీరంలో మెట్లపైనే ఉన్నాయి. క్షణంలోనే నిష్పాపం పాపములన్నీ పోతాయి. ఇదిగో దశాశ్వమేధ తీర్థం ఇక్కడ. ఇది అన్నిటికంటే ఇంకా వీటన్నిటికంటే గొప్పది. పంచగంగాల్లో దశాశ్వమేధ ఘాట్ కూడా ఒకటండి. ఇక్కడ స్నానం చేయడం వల్ల 10 యజ్ఞములు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ దశాశ్వమేధ ఘాట్ పైన కొద్దిగా మెట్లపైన వెళ్తే ఎడం చేతి వైపు బందీమాత, బందీమాత తీర్థం ఉన్నది. వంది అంటాం, బందీ అంటాం. ఆమె చాలా గొప్ప శుభప్రదమైనటువంటిది ఆ తీర్థం. అక్కడ స్నానం చేస్తే మళ్ళీ సంసార బంధంలో అతడు ఎప్పుడూ పడడు. పూర్వం ఉన్నదే హిరణ్యాక్షుణ్ణి చంపారు. చంపి ఆ హిరణ్యాక్షుడు ద్వారా రాక్షసులు అందరూ కూడా బంధింపబడ్డారు కదా. అప్పుడు వాళ్ళందరూ కూడా జగదంబని స్తోత్రం చేశారట. అప్పుడు ఆమె వాళ్ళందరినీ బంధముల నుంచి చిన్నగా విడిపించింది అయ్యా జగన్మాత. ఆ దేవే ఈ వందీదేవి, అందుకని ఆమెకు బంధముల నుంచి విముక్తి అయింది కాబట్టి ఆమె స్తోత్రం చేస్తే వాళ్ళందరూ ఈమెకు బందీ అని పేరు వచ్చింది. ఈమె ఇక్కడే నిగడ ఖండన సంఖ్యలన్నింటినీ ఖండింపజేస్తుంది ఈ బందీ తీర్థం. అందువల్ల ఈ రకంగా కర్మపాశముల నుండి కూడా విముక్తిని కలుగజేస్తుంది ఈ బందీదర్భం. బందీ తీర్థం అనేది మామూలు సంఖ్యలే కాకుండా ఈ కాశీపురంలో వందీ తీర్థం చాలా శ్రేష్టమైందయ్యా. ఇక్కడ స్నానం కనుక చేసినట్లయితే ఆ దేవి యొక్క అనుగ్రహం వల్ల ముక్తిని పొందుతూ ఉంటారు. ఇక్కడ ప్రయాగమాధవుడు ఉన్నాడు దశాశ్వ అవందీమాత ఆలయంలోనే పక్కన ఉంటూ ఉంటాడు. ఇది కూడా చాలా శ్రేష్టమైన తీర్థం. ఆ తర్వాత ఇక్కడ షోణీ వరాహ తీర్థం ఉన్నది. అక్కడ కనుక స్నానం చేసినట్లయితే మళ్ళీ పశువు పక్ష్యాది యోనులయందు వాళ్ళు జన్మించరు. అక్కడే కాళేశ్వర తీర్థం ఉన్నది. ఇక్కడ కనుక స్నానం చేస్తే ఇంకా ఎప్పుడు కూడా కలికాలముల యొక్క భయం ఉండదు. ఆ తర్వాత అశోక తీర్థం ఉన్నది, ఇక్కడే చాలా శుభప్రదమైంది. ఇక్కడ స్నానం చేస్తే మనుష్యుడు శోకసాగరం, అశోకం అంటే శోకం ఉండదు, శోకసాగరంలో మునగడు. శుక్రాచార్య తీర్థం ఉన్నది, శుక్రకూపం ఇది, అంటే అన్నపూర్ణ మందిరం వెనుక ఉన్నది. ఇది ఇంకా నిర్మలమైంది. ఆయన శివభక్తుడు శుక్రాచార్య, ఆయన కథ చెప్పుకున్నాం. అక్కడ శుక్రవారం నాడు కనుక అక్కడ స్నానం చేస్తే అతడు మంచి తేజోవంతుడు అవుతాడు, పుత్రవంతుడు అవుతాడు. అక్కడే మళ్ళీ భవానీ తీర్థం ఉంది, అమ్మవారి దాకా వచ్చామండి. అక్కడ మరి ఇప్పుడు భావి ఇవన్నీ మనకేం కనిపించట్లేదు. భవానీ తీర్థం ఉంది, చాలా పుణ్యప్రదమైంది. అన్నపూర్ణ మందిరం దాకా వచ్చాం. అక్కడ భవానీ శంకరులను కనుక పూజించినట్లయితే తిరిగి జన్మ ఉండదు. ప్రభాస తీర్థం ఉన్నది, ఆ సమీపంలో విశాలాక్షి వెనక ఉన్నది. అక్కడ సోమేశ్వరుడు ఉన్నాడు, జ్యోతిర్లింగాల్లో ఒకటి ఉన్నది. అక్కడ స్నానం చేస్తే మళ్ళీ గర్భంలో జన్మించడు. ఆ తర్వాత గరుడ తీర్థం ఉన్నది, అది కొద్ది దూరం. అక్కడికి గరుడేశ్వరుడు అని ఉన్నాడు, మేము చెప్పాం, పుష్పదంతేశ్వరుడి దగ్గర గరుత్మంతుడు స్థాపించిన లింగం ఆ తీర్థం ఉన్నది. ఆయన్ని పూజించినట్లయితే ఇంకా ఎప్పుడూ కూడా మళ్ళీ దుఃఖించవలసిన పని లేదు. ఆ తర్వాత బ్రహ్మేశ్వర మందిరం ఉన్నది, అక్కడే దగ్గరలో బ్రహ్మతీర్థం ఉన్నది. అక్కడ మనుష్యులు కనుక స్నానం చేస్తే బ్రహ్మ విద్య ఉపదేశానికి అర్హుడు అవుతూ ఉంటాడు. తర్వాత వృద్ధార్ఘతీజ్ఞం, విశాలాక్షి వెనుకనేనండి, అది వచ్చింది మనకు ముసల్తనం పోవాలని చెప్పి, తపస్సు చేయడానికని చెప్పి సూర్యుడిని ఆరాధించాడే ఆయన వృద్ధార్కుడంటే. అక్కడ కనుక స్నానం, దానికంటే కూడా విధి తీర్థం చాలా గొప్పది, అక్కడే ఉన్నది. అక్కడ స్నానం చేస్తే సూర్యలోకానికి వెళ్తారు. తర్వాతనే మహాభయమును నివారించే నృసింహ తీర్థం, దానికంటే గొప్పది. అక్కడ స్నానం చేస్తే ఇంకా కలికాలముల భయం ఉండదు. తర్వాత చిత్రరథేశ్వరుడు యొక్క తీర్థం ఉన్నది. అక్కడ స్నానం చేస్తే చిత్రగుప్తుడు మనల్ని అసలు చూడడు. చిత్రగుప్త మందిరం దగ్గర ఉంది చిత్రగుప్తేశ్వరుడు. ఆ జ్ఞానవాపి గేటుకు ఎదురుగుండా వెళ్ళాలి, కాశీపురాలో ఉంది ఇది. ఆ తర్వాత ధర్మేశ్వర్, నిన్న చెప్పుకున్నామే ధర్మేశ్వర మందిరం దగ్గర ధర్మకూపం ఉన్నది, అది చాలా ఇంకా పవిత్రమైనది. అక్కడ శ్రాద్ధములు కనుక చేస్తే పితృరుణముల నుండి విముక్తులవుతూ ఉంటారు. ఆ తర్వాతనే విశాల తీర్థం ఉన్నది, విశాల ఘాట్ అంటాం ఇప్పుడు దాన్నే, మీరా ఘాట్ అంటున్నాం. అక్కడ విశాలాక్షి దర్శనం కనుక చేసినట్లయితే అక్కడ స్నానం చేసి మళ్ళీ వాళ్ళు గర్భవాసంలో జన్మించరు. ఈ విశాలాక్షి మందిరానికి వెనుక వృద్ధార్కుడికి కొద్దిగా యువతల జరాసంధుడు స్థాపించిన లింగం ఉన్నది, జరాసంధేశ్వర తీర్థం ఉన్నది ఆశావినాయకుడి మందిరంలో. అన్ని పీడలు పోతాయి అక్కడ కనుక ఆ జరాసంధేశ్వర తీర్థంలో స్నానం చేస్తే. లలితా తీర్థం, లలితా ఘాట్ అండి, అక్కడ కాశీ మాత ఉన్నది, లలితాదేవి ఉన్నది, అది సౌభాగ్యవర్ధనమైనటువంటిది. అది అక్కడ స్నానం చేసి లలితాదేవిని దర్శించినట్లయితే ఇంకా దరిద్రుడు గాడు, ఏ విధమైన దుఃఖాన్ని పొందడు. అక్కడే గౌతమ తీర్థం ఉందండి, ఇది కాశీరాజు కోటలో ఉన్నది, గౌతమేశ్వర లింగం ఉన్నది. తీర్థాలు లేవు ఇప్పుడన్నీ కూడా, అది దానికంటే గొప్పది. గౌతమ మహర్షి స్థాపించిన లింగం ఉన్నది అక్కడ. అక్కడ స్నానం చేసి పిండదానం చేస్తే ఇంకా తర్వాత పశ్చాత్తాప పడవలసిన పని లేదు. గంగా కేశవ తీర్థం ఉంది లలితా ఘాట్ దగ్గరే, అక్కడ షోడశ విష్ణువులో ఒక ఆయన ఉన్నాడు గంగా కేశవుడు. అక్కడ తర్వాత అగస్త్య తీర్థం ఉన్నది, దాని తర్వాత అగస్త్య కుండము, అది గౌదాలియా దగ్గర ఉంది. ఇవన్నీ లేవు ఇప్పుడు. యోగిని తీర్థం ఉన్నది అంటే యో చౌషష్ఠి మాత దగ్గరది. తర్వాతనే లలితా ఘాట్ దగ్గరే త్రిసంధ్య నామక తీర్థం, త్రిసంధ్య అనే పేరు గల ఒక తీర్థం ఉంది. అక్కడే త్రిసంధ్య గణపతి, త్రిసంధ్యేశ్వరుడు ఉన్నాడు. అక్కడ సంధ్యావందనం చేస్తే సకాలంలో చేయని దోషాలన్నీ పోతాయని చెప్పుకున్నాం. ఇంకా కాస్త పైకి వెళ్తే నర్మదా తీర్థం ఉన్నది, అరుంధతి తీర్థం, సింధియా ఘాట్ పైన ఉన్నాయి అరుంధతి తీర్థం, వశిష్ట తీర్థం. అక్కడే అన్నిటికంటే ఇంకా గొప్పది మార్కండేయ తీర్థం ఉన్నది. ఇవన్నీ ఒకదానికంటే మొదటి చెప్పిన దానికంటే వరుసగా ఒకదానికంటే గొప్పవయ్యా తెలుసుకోవాలి. ఆ తర్వాత కురకర్తరి తీర్థం ఉంది, ఇది బహుశా కాశీపురాలో ఉండాలి, ఇప్పుడు లేదు మనకు. వాళ్ళందరూ కూడా విశ్వనాథుడు వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ వాళ్ళు ఆ కర్రలతో తవ్వితే ఒక తీర్థం ఏర్పడిందని చెప్పి చెప్పుకున్నాం. దండఖాత తీర్థం ఉన్నది, అక్కడ దగ్గరలోనే ఆ పశువులు ఇవన్నీ గిట్టలతో ఏర్పడింది అన్నమాట, ఏది ఒక తీర్థం. అందువల్ల కురకర్తరి తీర్థం ఉన్నది, అది చాలా గొప్పది. అక్కడ శ్రాద్ధదానం చాలా మంచిది. ఆ తర్వాత భగీరథుడున్నాడే ఆయన, భగీరథ తీర్థం ఉన్నది. అక్కడ మనం కొద్దిగానన్నా ఇచ్చినట్లయితే కల్పాంతంలో కూడా క్షయం కాదు. ఏమయ్యా వీరా, వీరా అని పేరు పెట్టాడు ఈ పిల్లవాడికి అన్నమాట, అమిత్రజిత్తు మలయగంధుల కుమారుడికి. ఓ వీరా, ఈ తీర్థములన్నీ కూడానే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 3 కోట్ల లింగములు ఉన్నాయ్యా తీర్థాలు, వీటన్నిటికంటే వీరేశ్వరలింగం శ్రేష్టమైంది అన్నాడు. ఈ లలితా ఘాట్ దాకాటండి, ఇక్కడ భగీరథ ఘాట్ దాకా ఈ లోపల మొత్తం 3 కోట్ల పైన ఉన్నాయి తీర్థాలు లింగాలు, వీటన్నిటికంటే గొప్ప లింగము ఈ వీరేశ్వరలింగం అయ్యా. అంతకు ఇవంతా చెప్పుకొచ్చిందనమాట. తీర్థేషు ఏతేషు సర్వేషు స్నాతో వీరతీర్థే నరస్నాత్వ వీరేశం పరిపూజ్య చ. వీరతీర్థంలో స్నానం చేసి వీరేశ్వరుని కనుక పూజించినట్లయితే ఈ తీర్థములన్నిటిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఎస్తు వీరేశ్వరం లింగం నక్తమభ్య అభ్య రాత్రిపూట వీరతీర్థంలో స్నానం చేసి రాత్రిపూట వీరేశ్వరుణ్ణి అర్థించాలండి. వీరేశ్వరుణ్ణి సాయంకాలం పూట రాత్రిపూట ఈ ప్రదోష వేళలో అర్థిస్తే అంతటి పుణ్యం వస్తుంది ఈ తీర్థాలన్నీ సేవించినట్లు. ఎవరైతే మోక్షలక్ష్మి కావాలనుకుంటారో, భుక్తి కావాలనుకుంటారో, భుక్తిలక్ష్మి కానీ మోక్షలక్ష్మి, వీరేశ్వరలింగం తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా సేవించాలి. వీధాయ ఏకం జాగరణం నరో వీరేశమర్చయన్ భూతాయాం నైవ గృహ్ణాతి శరీరం పాంచభౌతికం. చతుర్దశి నాడు ఒక్క జాగరణ చేస్తే వీరేశ్వరుని పూజించి మళ్ళీ పాంచభౌతిక శరీరాన్ని స్వీకరించడు. ఈ లింగము ఎంతమందో సిద్ధులు అర్చించి మంచి చక్కటి సిద్ధిని పొందారయ్యా. ఇది ఐహిక ఆముష్మికమైనటువంటి సర్వ మనోరథములను కూడా ఇది తీర్చేటువంటి తీర్థం. పంచ ఆమృతేన స్నపనం యక్కరిష్యతి మానవ పలే పలే ఫలం తస్య వీరేశే ఘటకోటిత్యం. పంచామృతములతో కనుక ఈ వీరేశ్వర లింగాన్ని స్నానం చేయించినట్లయితే బొట్టు బొట్టుకు కూడా కోటి ఘటములతో తయారు ఏది కోటి కుండలతో అభిషేకం చేసినటువంటి ఫలితం వస్తుందండి. అక్కడంతా ఏది చేసినా కోటి రెట్లు అండి. ఈ లింగం దగ్గర విశ్వేశ్వరుడు లింగం దగ్గర ఈ లింగం దగ్గర ఏది చేసినా కోటి రెట్లు. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అందువల్ల 1 రూపాయి ఇస్తే 1 కోటి రూపాయలు వస్తాయని 1 రూపాయి ఇచ్చేచ్చారు మన వాళ్ళు. ఇంకా 1 కోటి ఇస్తే 100 ఇంకా చూడండి ఎన్ని కోట్లు అవుతాయి, 1 కోటి అవుతాయి అట్లా. అందువల్లనే యదన్యత్ర ఫలం లింగే కోటి పుష్ప ప్రధానత, ఇతరత్ర లింగంలో దగ్గర 1 కోటి పుష్పములతో పూజ చేశారనుకోండి, తదా ఏకేన ఇవ పుష్పేణ వీరేశేనాత్ర సౌసేయ. ఒక్క పుష్పం ఇస్తే చాలట. ఈ కథ కాశీలో చెప్పగానే కొంతమంది వెళ్ళి, ఏమండి ఇవాళ అక్కడికి వెళ్ళి మేము నమకం రుద్రం పారాయణ చేసి వచ్చామండి అని చెప్పారు. ఇట్లాగే అనమాట, మేము ఇవాళ గంగాజలం తీసుకొని వెళ్ళి అభిషేకం చేసి వచ్చామని మరునాడే కొంతమంది వెళ్ళి వచ్చి చెప్పారనమాట. అక్కడికి వెళ్ళి ఇది కాగానే కాశీలో ఉంటే ఏమిటంటే ఈ ఖండం చెప్పుకుంటూ ఉంటే వెంటనే వెళ్ళి మరునాడు వెళ్ళి దర్శించి రావడం జరుగుతుంది అనమాట. అక్కడ అనుభూతి ఉంటుంది. అక్కడ మనమే చెప్పుకుంటుంటే ఆ వీరేశ్వర లింగము ఇవన్నీ మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. చూడని వాళ్ళం వెళ్ళి మరునాడే చూడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దూరం నుంచే మన భావనామాత్ర సంతుష్టాయ నమః కదా, భావనలోనే ఆమెను మనం భావించుకుంటూ ఉండాలి. యదన్యత్ర ఫలం లింగే ఏకాం అపి ఆహుతిం దత్వా వీరేశ్వర సమీపత. వీరేశ్వరుడు సమీపంలో ఒక్క ఆహుతి ఒక్కసారి స్వాహా అన్నాం అనుకోండి, కోటి హోమఫలం వస్తుంది అండి. నాత్ర కార్యా విచారణ, ఇందులో విచారించవద్దు నిజంగా వస్తుందా లేదా అని. కోటి హోమఫలం సమ్యక్ సిక్తే సిక్తే చ నైవేద్యే కోటి సిక్త ఫలం. మీరు నైవేద్యం పాయసం అలాంటివి ఇచ్చారనుకోండి, మెతుక్కు మెతుక్కు కూడా అంటే ఒక్క మెతుక్కు ఎంత ఫలితం వస్తుందంటే కోటి సిక్త ఫలం, కోటి మెతుకుల ఫలం వస్తుంది ఒక్క మెతుక్కి. మీరు ఇచ్చిన నివేదనలో ఎన్ని మెతుకులు ఉంటే అన్ని కోట్ల ఫలితాలు, కోట్ల మెతుకుల ఫలం. అత్యల్పమపి వీరేశే కృతం అక్షయతాం భవేత్. మీరు కొంచెం ఇవ్వండి దాని ఫలితం అక్షయంగా ఉంటుంది. అన్యే అప్పి ఏకం యో మహారుద్రం జపేద్ వీరేశ సన్నిధి. మహారుద్రం ఒక్కసారి చదివితే జాపయేద్వా పోనీ రాదు కదూ, ఎవరైనా వచ్చినా ఆయన తీసుకొని వెళ్ళి జపింప చేయండి, మహారుద్రాన్ని చదివించండి మీ పేరుతో, మీరు పక్కన ఉండి వినండి, కోటి రుద్ర ఫలం వస్తుంది. వ్రతోత్సర్గాది వీరేశే యత్కృతం వ్రతిభింద్రుభి. వ్రతాలు చేస్తూ ఉంటారే అక్కడ ఉద్యాపనలు కనుక చేసినట్లయితే, ఒక వ్రతం చేస్తే ఒక లక్షవత్తుల నువ్వు చేస్తే అక్కడ కోటి లక్షవత్తుల నువ్వు చేసిన ఫలితం. మీరు ఏ వ్రతం అన్నా చేయండి అక్కడ ఉద్యాపన తీరిస్తే కోటి ఫలితం వస్తుంది. కృత అష్టవు నమస్కార, ఇక్కడ కూడా 8 నమస్కారాలు చేయాలటండి. అన్నపూర్ణాదేవికి, ఈమెకి, కాలభైరవుడికి ఇంకేదో కూడా ఒకటి వచ్చింది, 8 నమస్కారాలు చేయాలట. అష్టకోటి నమస్కార ఫలం తస్యన సంశయః. ఇది గుర్తుంచుకోవాలి, ఎప్పుడో చెప్పాము గుర్తులేదు ఈసారి వెళ్ళినప్పుడు. 8 కోట్ల నమస్కారాలు, ఒక 8 చేస్తే మళ్ళీ 1 కోటి కాదండోయ్, 8 కోట్లు చేస్తే ప్రదక్షిణాలు చేస్తే 8 కోట్ల ప్రదక్షిణాలు చేసిన ఫలితం వస్తుంది. అష్టకోటి నమస్కార ఫలం తస్య న సంశయ, సంశయం పనికిరాదు, సంశయాత్మ వినశ్యతి. సర్వాసాం సంపదాం స్థానమిదం లింగం భవిష్యతి వీరేశ్వరం న సందేహో వీరమే వరదానత. ఇది సర్వ సంపదలకు నిలయమైనటువంటి స్థానం ఈ వీరేశ్వర లింగం, ఏమాత్రం సందేహం లేదు నేను ఈ రకంగా వరమిస్తున్నాను. జ్ఞానముత్పత్స్యతే పుంసాం తారకాఖ్యమ్మమాజ్ఞయ జీవతామేవ తత్సేవ్యం ఏతల్లింగం శుభార్థివి. శ్రేయస్సు కోరిన వాళ్ళు జీవించి ఉండగానే ఈ లింగమును సేవించినట్లయితే వాళ్లకు నేను తారక తరింపజేసేటువంటి ఆ తారక మంత్ర జ్ఞానాన్ని నేను ఇక్కడ ఇస్తానయ్యా. ఈ మాటలు విని వీరుడు అమిత్రజిత్తు కుమారుడైన వీరుడు అంటున్నాడు, నమస్కారం చేసి దేవదేవుడికి మనోరథాలన్నీ సిద్ధించినవి కాబట్టి తీర్థాని ఏతాని దేవేశే యాన్యుక్తాని మమాగ్రత కృపయా పునరప్యేవ తదన్యాని వద ప్రభో. స్వామి మీరు అన్ని తీర్థములన్నీ నా యందు దయ ఉంచి చెప్పారు, చాలా సంతోషం, నేను తరించాను. ఇప్పుడు ఎంతవరకు చెప్పింది, భగీరథ ఘాటు దాకానేగా చెప్పింది, ఇంకా వరుణాఘాటు దాకా చెప్పద్దు, అక్కడ దాకా కూడా ఉన్న తీర్థాలన్నీ చెప్పండి అన్నారు. ఆది కేశవ మారభ్య తీర్థాచ్య భగీరథ. దక్షిణాన అస్సీ సంఘం అండి, ఉత్తరాన ఆదికేశవుడు. ఆ ఆదికేశవుడు దగ్గర నుంచి ఇప్పుడేమో అస్సీ సంగమం నుంచి మనమే భగీరథ ఘాట్ దాకా వచ్చాం, లలితా ఘాట్ తర్వాత భగీరథ ఘాట్ దాకా వచ్చాం. ఇప్పుడు ఆదికేశవుడి దగ్గర నుంచి భగీరథ ఘాట్ దాకా ఉన్నటువంటివన్నీ కూడా చెప్పండి అని అడిగాడు. ఏషాం శ్రవణ మాత్రేన నిష్పాపో జాయతే నర. వింటేనే శ్రవణ మాత్రం చేతనే పాపరహితుడు అవుతాడు, అందుకే ఇవన్నీ కూడానే మనం వినిపించవలసి వస్తున్నది. ఇది శ్రుత్వా మహేశానో మహీపతనయోదితం పునస్తీర్థాని గంగాయాం వక్తుం సముపచక్రమే. ఈ రకంగా మళ్ళీ వీరేశు ఆ వీరుడు అడిగిన తర్వాత ఆదికేశవుడి నుండి ఉన్న తీర్థములన్నిటినీ కూడా మళ్ళీ చెప్పడం ప్రారంభించారు. ఇది స్కందపురాణే కాశీఖండే వీరేశ్వర ఆవిర్భావో నామ 83వ అధ్యాయ సమాప్త. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం, కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం, కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే, హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే, హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, లోకాస్సమస్తా సుఖినో భవంతు, గోవధస్య నిషేధోస్తు.